దీన్ని ఆత్మబంధుడా.
మానవుడు ఏ పని చేసినా వాడు ఆనందం కోసమే చేస్తూ ఉంటాడు.
మానవుడు మంచి చేసినా ఆనందం కోసమే చేస్తూ ఉంటాడు, చెడు చేసినా ఆనందం కోసమే చేస్తాడు. దొంగతనం చేసేవాడు దొంగతనం ఎందుకు చేస్తాడు అనుకుంటాం, వాడు ఏదో ఆనందం పొందేవాడు చేస్తున్నాం. ప్రతి వాడు ఏదైనా కోపం ఉందా అని మనం మర్డర్ చేస్తాం, అది చంపేస్తాడు మన కోపం. ఆయన చచ్చిపోయిన తర్వాత ఇంకేదో ఆనందం వస్తుంది మనకు, చచ్చిపోయాడు మనం కోపం. అంటే వాడు కూడా ఆ మనిషిని మర్డర్ చేయడం కూడా వాడు ఆనందం కోసం చేస్తాం. అంటే మానవుడు ఏ పని చేసినా, మంచి పని చేసినా, చెడు పని చేసినా, అది చేసే పనుల ద్వారా వాడికి ఆనందం రాకపోయినా ఆనందం కోసమే చేస్తాడు. అంటే మన స్వరూపంలో మన మనిషి మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, ఫండమెంటల్గా మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, నన్ను నేను బ్రహ్మముగా చూసుకోవాలి. నేను మిమ్మల్ని బ్రహ్మముగా చూసుకుంటే వికారాలు రావు. నేర్చుకుంటే ఆ బ్రహ్మము తాలూకు బ్రహ్మానుభవం కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రాహ్మస్థితి కలుగుతుంది. అది కలిగినప్పుడు బ్రహ్మానుభవం వస్తుంది. ముందు నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయకుండా ఏమీ రాదు. అది మరి ఎవరిని చూసినా బ్రహ్మముగా చూడటం నేర్చుకుంటే, చూసే నేను కూడా నన్ను నేను కూడా బ్రహ్మభావం చేసుకుంటాంటే, దేహభావం కాకుండా మానసిక భావన కాకుండా బ్రహ్మభావంతో, నన్ను నేను బ్రహ్మభావంతో చూసుకుంటూ మిమ్మల్ని బ్రహ్మభావంతో చూసుకుంటే ఏదో ఏదైతే మనకి బ్రహ్మానుభవం కలుగుతుంది. బ్రహ్మానుభవం కలిగాక బ్రహ్మానందం వస్తుంది. అన్ని ఆనందాలు కలిగి బ్రహ్మానందం చాలా గొప్పది. అందుకే మాట వరుసంటే ఉంటారు ఆనందం బ్రహ్మానందం వారు. అది ఎక్కడుందంటే ఆ బ్రహ్మం ఎక్కడుందో మన హృదయంలో ఉంది. కానీ ఉన్నట్టు మనకది దాన్ని తెలుసుకోవాలనే ఆ కాంక్ష ఉదయించటం లేదు. దాని కారణం తగినంత పుణ్యబలం లేకపోవటం. కృష్ణుడు చెప్పాడు గీతలో, బహుజన్మ మనం సత్కర్మలు చేసిన వాడికి కానీ ఈ మోక్షత్వం రాదు అని చెప్పాడు. భక్తులు వేరు, మోక్షులు వేరు. కొంతమంది ఏదో ఈ మంచి పని చేస్తే మనం స్వర్గలోకంలోకి వెళతాం అనుకుని చేస్తారు. స్వర్గలోకం వేరు, మోక్షం వేరు. ఏదో పుష్కర స్నానం చేశాం, ఈ పుణ్యం వచ్చింది. లేదా అక్కడ యజ్ఞం చేశాం, ఈ పుణ్యం వచ్చింది. మనం చచ్చిపోయిన తర్వాత స్వర్గంలోకి వెళ్ళిపోతాం. వెళ్తే అనొచ్చు, స్వర్గలోకం కాదు ఏ లోకంలోకి వెళ్ళినా టైం అయిన తర్వాత మిమ్మల్ని మన ఇక్కడ పంపేస్తారు. భూమి స్వర్గలోకం కంటే గొప్ప లోకాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళినా కిందకి పంపేస్తారు. ఆత్మజ్ఞానం కలిగే వరకు, బ్రాహ్మస్థితి కలిగే వరకు, బ్రహ్మానుభవం కలిగే వరకు, ఉన్నస్థితి ఉన్నట్టుగా హృదయంలో వాడికి గోచరమయ్యే వరకు ఎంత గొప్ప లోకాలకైనా నీకు పతనం తప్పదు. ఎవరికి ఏ జీవుడికి పతనం తప్పదు. మనం మంచి పనులు చేసే వాళ్ళు కూడా ఏదో స్వర్గలోకి వెళ్తాం, ఈ పరిచయం మనకు వస్తుందని చేస్తారు. వాళ్ళందరూ స్వర్గలోకాలకి వెళ్ళొచ్చు, అసలు హృదయంలోనే వస్తున్నట్టుగా వాళ్ళకి తెలియదు. గ్రహించవలసింది ఏంటంటే, పాపం చేసిన వాడికి అది పండాక ఫలితం అనుభవంలోకి వస్తుంది, పండకుండా అనుభవంలోకి రాదు. మీరు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, ఆ ఫలితం అనుభవం వెంటనే రాదు, అది పండాక అది అనుభవంలోకి వస్తుంది. అలాగే మీరు ఏదైనా పుణ్యం చేశారనుకోండి, ఆ పుణ్య పరిచయకు పుణ్యం చేసిన ఎప్పుడు పరిచయం రాదు, అది పండటానికి కొంత టైం పడుతుంది. అది పండాక ఆ పుణ్యం తాలూకు సుఖం అనుభవం, పాప ఫలితం దుఃఖం. అది పరిణామంలో ఏదో జన్మలో మీకు ఆ దుఃఖం వస్తుంది. అలాగే పుణ్య ఫలితం ఏంటంటే సుఖం. మీరు ఏదైనా పుణ్యం చేశారనుకోండి, దానికి సుఖం వస్తుంది. అది అంతే మీరు పుణ్యపర అది కూడా కన్నాడు. మీరు ఏదైతే ఇవాళ పుణ్యం చేసి ఇంకా నాకు సుఖం రాలేదు అంటే అనుకోకూడదు, వస్తుంది. అది ఎప్పుడు ఇవ్వాలి, ఆ ఫలితం ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అది నిర్ణయించేవాడు ఈశ్వరుడు, అధ్యక్షుడు నిర్దేశిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. పాపం చేస్తే పరిణామంలో దుఃఖం వస్తుంది, అది ఒక చట్టం. పుణ్యం చేస్తే పరిణామం ఏమొస్తుంది, సుఖం వస్తుంది. ఇవన్నీ కాలప్రవాహంలో పోతాయి. మీకు అనుభవం అయిన తర్వాత పుణ్య ఫలితం పోతుంది, పాప ఫలితం కూడా పోతుంది. తర్వాత మీకు ఆత్మజ్ఞానం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే, ఆత్మజ్ఞానం వల్ల వచ్చే ఫలితం మోక్షం. అది గ్రహించవలసిందని అంటే, జీవుడు ఆ జీవుడు మోక్షానుభవం పొందే వరకు, మోక్ష సుఖం పొందే వరకు, మోక్ష శాంతి పొందే వరకు వాడికి మరణం తప్పదు, పుట్టుక తప్పదు, కర్మానుభవం తప్పదు, దాన్ని ప్రకృతి విడిచిపెట్టదు. ఓం వైద్యాయ నమః విష్ణు సహస్రనామం వాడు విష్ణువు పేర్లు చెబుతూ ఓం వైద్యాయ నమః అంటే ఆయన డాక్టర్ అని, భగవంతుడు డాక్టర్ అని. ఇంత సంసారం ఎవరికి వస్తుందంటే, వాసన ఉన్న వాడికి తప్పనిసరిగా సంసారం వస్తుంది. ఇప్పుడు ఈ శరీరం ముసలిగా అయిపోతుంది, చచ్చిపోతుంది, ఏదో వేయడం చనిపోతుంది, మళ్ళీ ఇంకో కొత్త శరీరం వస్తుంది. ఆ వాసన ఉన్నప్పుడు మన ఆశ్రయంలో సంసారం వస్తుంది, మన ఆశ్రయం చనిపోతుంది, ఇంకో శరీరం వస్తుంది. మొత్తం వాసన ఎంతకాలం అయితే ఉందో ఆ వాసన సంసారం తీసుకొస్తుంది. కానీ లోపలనేటువంటి మనకు ఉన్నటువంటి ఆత్మసుఖాన్ని, లోపలటువంటి జ్ఞానాన్ని, లోపలటువంటి అమృతాన్ని, లోపలటువంటి ఆనందాన్ని మనకు అనుభవంలోకి రాకుండా చేసింది కూడా వాసన. ఆ వాసన వల్ల రెండు ప్రమాదాలు, లోపలక్కడ సుఖాన్ని అనుభవంలోకి రాలేదు, సంసారాన్ని కల్పిస్తుంది. అది వాసన చేసింది. ఎక్కడ ఉన్న వస్తువు తెలియలేదు, బయట ఏదో కల్పిస్తుంది.
అంటే శరీరం కల్పించేది వాసన, సంసారం కల్పించేది వాసన. ఓం వైద్య నమః అంటే ఈ వాసన కూడా ఒక రోగం. శరీరానికి రోగం వస్తే పర్వాలేదు, ఎందుకంటే ఇంటే ఉంటుంది, చచ్చిపోయి చచ్చిపోతారు, తీసుకెళ్లి వలకట్లో పడేస్తారు, ప్రతి ఊరికి వలకాడు ఉంటుంది తీసుకెళ్లి ఎక్కడికి వెళ్తారు. దానివల్ల మన శరీరాన్ని సాగొచ్చు పెద్ద ప్రమాదం ఏమీ లేదు. ఏదో అయిపోతున్నారు కదా, ఏమి చావు కూడా ఏంటంటే కేవలం తనం. ఆ కణంతో చావు, ఆ చావు రోజు నిజమేం కాదు. శంకరాచార్య వారు చెప్తారు, ఈ దక్కన దగ్గరికి వచ్చేటప్పటికి అది ఊగిపోయి ముఖాన్ని పెద్ద ముఖం చేసేసి ఊగిపోయి చెప్తాడు ఆచార్య. తాడును 90 రకాలుగా అనుకోవచ్చు, తాడు తాడుగా ఉంటాడు. తాడుకి ఇంకో సత్యం, తాడు తాడిన సత్యం తప్పించి ఇంకో సత్యం అసలు లేదు అన్నాడు ఆచార్య స్వామి. ది రోప్ హ్యాజ్ నో అదర్ రియాలిటీ దెన్ రోప్ ఇట్ సెల్ఫ్. రోప్ రోపే, తాడు తాడే. ఆ తాడు నువ్వు తాము అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, తేడు అనుకోవచ్చు, బొమ్మ అనుకోవచ్చు, నువ్వు ఇష్టం వచ్చినట్టు 90 అనుకో. నువ్వు 90 అనుకున్నది తాడే అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. అనుకుంటే తాడు పవ అయిపోలేదు, తాడు నువ్వు పిశాచులు అయిపోలేదు, తాను బోతలు అయిపోలేదు. ఏదో నువ్వు అనుకుంటే అనుకో, 90 రకాలుగా అనుకో. వెళ్ళి వెళ్ళి విధాలుగా ఉంటుంది అది సాగుతుంది. వెళ్ళి ఎప్పుడు ఒక రకంగా ఉంది, వెళ్ళితేనే రాకపోయింది కానీ వచ్చేవాడు వెళ్ళి విధాలుగా ఉంటాడు. ఏంటంటే మన ఆలక్ష్యం పోకూడదు సహజం. వెళ్ళొచ్చినప్పుడు 1000 రకాలుగా ఉంటాడే సగం. ఏంటి రాకుండా అనుకోకూడదు, యాక్చువల్ తూర్పు ఏదో సూర్యుడు ఉదయిస్తున్నాడు, మనం యాక్చువల్ పోతున్నాం సూర్యుడు తూర్పు ప్రదేశం సగడు. అలా విడితనం కూడా ఈ విధాలుగా ఉంటుంది, మనం యాక్చువల్ పోతాం. ఆ విడితనంలో ఉంది, ఆ చేస్తానే విడితనంలో ఉంటాడు. ఈ లోకా విలువాలంటే నువ్వు తాడే 90 రకాలుగా అనుకున్నది తాడే. ఒకవేళ పాము పాము అనుకుంటున్నావు, పాము పాము లేదా నీకు కనిపిస్తుంది కానీ నువ్వు పాము అనుకున్నప్పుడు కూడా తాడే. అదే ఉన్నది బ్రహ్మము తప్పించి ఏమీ లేదు. ఆ బ్రహ్మము ప్రపంచం అనుకోవచ్చు, జీవుడు అనుకోవచ్చు, లేదా కర్మ అనుకోవచ్చు, ఊకోటి అనుకోవచ్చు, పుణ్యం అనుకోవచ్చు, పాపం అనుకోవచ్చు, ఏమనుకున్నాం, ఆ బ్రహ్మము తప్పించి రెండేళ్ళంతో లేనే లేదు. ఒక ఏదైనా ఉందని అనుకుంటే నేను కల్పించింది, అది నువ్వు కల్పించుకోలేదు. దాన్ని నేను రకంగా చూడొచ్చు, మీరు రకంగా చూడొచ్చు, కానీ మీరే కోణంలో చూస్తే నీ కోణంలో అది కనిపిస్తుంది, నేనే కోణంలో చూస్తే నాకు ఆ కోణంలో అది కనిపిస్తుంది. కానీ అది నీ పిచ్చది, నీ ఎడది, నా ఎడది, నీ పిచ్చది, నా పిచ్చది, కానీ తాను కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలంటే భయం పోతుంది. ఆ దుఃఖం నీ ఇంటికి రాదు, ఆ దుఃఖం నీ ఇంటి దగ్గరికి కూడా రాదు. ఆ దుఃఖం ఎలా ఉంటుందో నీకు తెలియని స్థితిని పొందుతారు, సార్వల స్థితిని పొందుతారు. అయితే ఇది పాండిత్యం రాదు, ధనం వల్ల రాదు, యశస్సు వల్ల రాదు. నువ్వు సత్కర్మ చేయటం, మంచి పని చేయటం మంచిదే, కేవలం మంచి పనులు చేయటం వల్ల కాదు. ఓం వైద్య నమః, ఆ ఈశ్వరుడు కరుణ వల్ల కలుగుతుంది, ఈశ్వరుడు దయ కలగాలి. అంటే ఇప్పుడు మన శరీరానికి రోగం వస్తే నేను డాక్టర్ గారికి వెళ్తాను, మందు రాసిస్తాడు. మనకు మోక్షం డాక్టర్ తీసుకురాలేడు. వాపలను వాసులనే రోగాలు, ఈ తలంపులనే రోగాలు, వాపలు మనకు ఉన్నటువంటి ఏ తలంపుల వల్ల అయితే మనకు దుఃఖం వస్తుంది, అది ఇంకోటి తలంపు ఏ తలంపులు వెంటాడి నమ్మకూడదు. మీరు ఏదో ఒక తలంపు మీకు మీకు మిమ్మల్ని వెంటాడటానికి తప్పనిసరిగా మీకు దుఃఖం వస్తుంది. చావు ఒక తలంపు, పుట్టికి ఒక తలంపు, దుఃఖం ఒక తలంపు, సంతోషం ఒక తలంపు. తలంపులు తప్పించి ఇందులో ఒక్క నిజం లేదు సార్. అది మన నోటితో చెప్పుకోవడం కాదు, అది మన అనుభవంలోకి వచ్చినప్పుడే వాసులకైన ఆనంద సముద్రం పొందుతుంది. ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం, ఓం వైద్యాయ నమః అంటే ఈ సంసార చక్రం అంటే వాసన ఏది కల్పిస్తుంది, వాసన సంసారం కల్పిస్తుంది. ఆ వాసన నిర్వాణానికి చే వైద్యుడు నారాయణుడు. ఓం వైద్యాయనుడు వాడు నారాయణుడు. వారి పాదాలను ఆశ్రయించు, వారి పట్ల వారి పట్ల పలు సజీవమైన విశ్వాసం కలిగి. నారాయణుడు అంటే జ్ఞానస్వరూపుడు, తేజస్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు. జీవకోటికి ఆధారంగా ఏముందో, జీవకోటి ఎక్కడైతే నివాసంగా ఉందో వాడే నారాయణ. అంటే నారాయణుడు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, బ్రహ్మము. అంటే మనం నారాయణుడికి ప్రియులైతే మనం చెప్పు వారికి ప్రియులుగా ఉండాలి, ఇవి వీరికి ప్రియులుగా ఉండాలి. అంటే చివరికి ఏమొస్తుందంటే బానిసత్వం వస్తుంది. ఇవన్నీ అహంకారం మీద ఆధారపడి ఏది నిలబడదు, అజ్ఞానం మీద ఆధారపడి ఏది నిలబడదు, అవిద్య మీద ఆధారపడింది ఏది నిలబడదు, ఏకముక్కల కోట ఎంతసేపు నిలబడుతుంది. అయితే మనం ఎవరికి ప్రియులు అవ్వాలి, నారాయణుడికి ప్రియుడు అవ్వాలి. ఎవడైతే నారాయణుడికి ప్రియుడయ్యాడో, ఈశ్వరుడికి ప్రియుడై ఎవడైతే అయ్యాడో వాడికి వాడి స్వరూపాన్ని ఇస్తాడు. మీరు ఎవరితో గుర్తుపెట్టుకోండి, భౌతిక సంపద కంటే ఆధ్యాత్మిక సంపద గొప్పది. భౌతిక సంపద ఎంత ఉన్నా మన అన్నం తింటానికి పనికి వస్తుంది, బట్ట కట్టుకోవడానికి, లేదా ఎక్కడికి వెళ్తానికి, కాశీ ఇంటికి అవటానికి, రామేశ్వరం వెళ్ళటానికి. సరే అంతకంటే ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, భోగాలు అనుభవించడం ప్రారంభిస్తాం. ఈ జన్మలో మనం అనుభవించే భోగాలే రాబోయే జన్మలో మనందరికీ భోగాల కింద వస్తాయని శాస్త్రం చెబుతుంది. పూర్వ పురుషన్నాడు, మహాత్ముడు ఆ ఋషి అన్నాడు, ప్రపంచంలో నీకు కనిపించే ప్రతి భోగము కూడా అది భోగం కాదు, దౌర్భాగ్యము. మానవుడు అనుభవించే ప్రతి భాగం మినిమం నీటి తప్పించు. ప్రపంచంలో అన్ని భోగాలు కూడా అవి భోగాలకి నేను కల్పిస్తున్నాయి, భోగాలు కాదు దౌర్భాగ్యాలు. అంటే మీకు భౌతిక సంపదలు, మీ జరిగిన సంపద ఉంటే మిమ్మల్ని ఆ సంపద నియమించకూడదు, మీరు ఆ సంపద నియమించుకోవాలి. అయితే సంపదలో భౌతిక సంపద కంటే ఆధ్యాత్మిక సంపద గొప్పది. ఇంచేత ఆధ్యాత్మిక సంపద అంటే భౌతిక సంపద పునర్జన్మలోకి రాదు, ఆధ్యాత్మిక సంపద పునర్జన్మలో కోసం. అది కృష్ణుడు గీతలో చెప్తాడు, నువ్వు ఎంత చిన్న సాధన చేసినా, భగవంతుని తెలుసుకోవడానికి ఎంత చిన్న ప్రయత్నం నువ్వు చేసినా, ఈ ప్రయత్నం, ఈ సాధన, ఈ తపస్సు రాబోయే జన్మలో నీకు కలిసి వస్తుంది. ఒకవేళ నీ శరీరం చనిపోయే లోపల నీకు జ్ఞానం కలక్కపోవచ్చు, కంగారు పడొద్దు, నువ్వు చేసినటువంటి సాధన అంతా కూడా రాబోయే జన్మలో నీకు వస్తుంది, నువ్వు తొందర పడొద్దు అని చెప్పాడు భగవంతుడి గీత. తర్వాత మనం మీరు ఆచార్య వారు చెప్పిన మాట గుర్తుపెట్టుకున్నాం, ఉన్నది బ్రహ్మము. తాడు తాడుగా కనిపిస్తుందని కూడా మనకి ఏమండి, నీకు ఇంకా భయ కారణం ఉన్నది. ఆ తాడు పాముగా కనిపించినప్పుడు కూడా తాడే, కానీ నీకేమొస్తుంది, భయం వస్తుంది. అలా ఉన్నది బ్రహ్మమే, ఆ బ్రహ్మమే నీ ఇప్పుడికి లోకం కింద కనిపిస్తుంది, అప్పుడు భయం. లోకము లేదు, ఉన్నదాని వల్లే కనిపిస్తుంది. అది ఉనికి నీ మనస్సుకి ఎలా కనిపిస్తాను, మనసు అడిగిపోతే లేదు లేనట్టు తెలుస్తుంది, ఉన్నది ఉన్నట్టుగా తెలియదు. ఇది మీకు అర్థమైతే మీరు దుఃఖం నుంచి అప్పటికప్పుడు విడుదల పొందుతారు. సబ్జెక్టు మీరు ప్రాపర్గా అర్థం చేసుకోకుండా ఏదో మేము కూర్చుంటున్నాం, నుంచుంటున్నాం, ముక్కులో దాడి చూసుకున్నాం, శేషా చేస్తున్నాం అంటే భగవంతుడు ఇటువంటి విషయాలకు మోసపోవడం. సబ్జెక్టు ముందు ప్రాపర్గా అర్థం చేసుకో, అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం. మీరు ఆసనాలు వేసుకుంటే వేసుకుని శరీరానికి ఆరోగ్యం వస్తుంది, మంచిదే, నేను కాదంటున్నాను. కానీ సబ్జెక్టు బట్టి మీరు ప్రాపర్గా అర్థం చేసుకోండి. సబ్జెక్టు దగ్గరికి వచ్చేందుకు రాజీ పడవలసిన అవసరం లేదు. రాజీ పడుతున్నారంటే నీకు ఎక్కడో బానిసత్వం ఉందని అర్థం. నేను ఇలా మాట్లాడితే రమేష్ కోపం వస్తుంది అని ఆయన మాట్లాడినట్టు అనుకోండి, నేను రమేష్కి బానిసని అర్థం. సృష్టిలో ఇంతవరకు ఎత్తువాడు చేతి బిడ్డలకు కానీ, సొంత ఆలోచన లేని వాళ్ళకి కానీ, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకి కానీ, ఆత్మబలం లేని వాళ్ళకి కానీ ఎవరికి ఆత్మజ్ఞానం కలగలదు. ఇంతవరకు క్రియేషన్ ఎవరికి కలగదు, మన మతంలోనే కానీ ఇతర మతాల్లో కూడా. తర్వాత మనం నిజంగా సాధన చేయాలనుకుంటే నేను అందరికీ చెప్పటం లేదు, ముముక్షుడు చెప్తున్నాను, సాధకుడు చెప్తున్నాను ఈ మాట. భక్తులందరూ ముముక్షుడు కాదు, ఇదొక స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, ఇక్కడ కొబ్బరికాయ కొడితే పుణ్యం వస్తుంది, వాళ్ళందరూ ముముక్షుడు. ముముక్షుడికి ఎంచేపు మోక్షం అనేది ఉంటుంది మనసు, అలా పక్కటి చెదలు వస్తున్నాడు. వాళ్ళ స్తోత్రం చేసిన ఏమో అనిపించదు, నింద చేసిన ఏమో అనిపించింది వాళ్ళకి. ఏం చెప్తారు వాళ్ళకి, ఆ డైవర్షన్ ఉండదు అసలు. నిందకి స్థుతికి కూడా ముముక్షు అతీతంగా ఉంటాడు. మనకి జిజ్ఞాస కనుక ఉంటే, అంటే జ్ఞానం సంపాదించాలనే కనుక కాంక్ష ఉంటే, నువ్వు అనుకునే తేలిద్దని ఏది, డబ్బు సంపాదించేవాడు ఎంత కష్టపడతాడు, కాలేజీలో చదువుకునే విద్యార్థి ఆ పరీక్ష పాస్ అవ్వడానికి ఎంత కష్టపడతాడు, ఒక మనిషి అధికారంలో రావడానికి ఎంత కష్టపడతాడు, అలాగే జ్ఞానం సంపాదించాలనుకున్నవాడు కూడా అంత కష్టపడితేనే కానీ జ్ఞానం రాదు, వాసన నశించు. మీకు ఒక్క వాసన నశించారంటే ఎంతో కష్టపడితేనే కానీ వాసన నశించు. ఉదాహరణకు మీరు రోజు సినిమాలకు వెళ్ళి అలవాటు ఉందనుకోండి, ఎంతో కష్టపడితేనే కానీ అలవాటు నుంచి మీరు విడుదల పొందలేరు. స్వామనపరంగా ఉన్న వాడికి భౌతిక సంపద లేదు, ఆధ్యాత్మిక సంపద లేదు, పురోగతి లేదు. స్వామికి తిరగతి తప్పించి వాడి జీవితంలో పురోగతి లేదు కదా, వాడు ఏ రంగంలోనికి పనికిరాడు. ఒకడు ప్యాకెట్ ఆడికి ఒక ప్యాకెట్ అంటే బాగా ఇష్టం, వాడి పేగా గాడికి ఎవరో చెప్పారు మీ అమ్మగారు చచ్చిపోయారు, మీ అమ్మ చచ్చిపోతే మీరు ఎలా వరగడ్డలు తీసుకొచ్చాను, ఇలా అడ్డమాన వరగడ్డలకు వచ్చేస్తున్నాడు, అది ఒక వాసన. మీకు ఎందుకు చెప్తున్నాడు, అది ఒక వాసన. ఆ వాసన ఎంత పడిందండి, ఆడు అమ్మ చనిపోయిన వాడు కూడా వాడికి పేగాట్ల నుంచి లేకపోతే ఇష్టం లేదు, అది మంచివాడే చెప్పి వాడు బ్రహ్మమే. ఏది వేగం, ఈ వాసన యొక్క వేగం, ఆ వాసన యొక్క వేగం నీకు తగ్గాలంటే ఈశ్వరుడు నీకు భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా, ఎంతో కొంత సాధన లేకుండా, ఈశ్వరుడు పాదాలైంది విశ్వాసం లేకపోతే నీకు వాసన నశించదు. ఆ ఈశ్వరుడు అనే వైద్యుని నువ్వు ఆశ్రయించవలసింది. ఓ వైద్యాలు నమ్మ, నీ తెలివి చేయకపోతే సరిపోదు, నువ్వు ఎంతో కొంత సాధన చేస్తావు అది సరిపోదు. పరమేశ్వరుడు పట్ల, నారాయణుడి పట్ల నీకు ఆ ప్రీతి ఉండాలి, జ్ఞానస్వరూపుడి పట్ల ప్రీతి ఉండాలి, ఆ పాదాలైంది నీకు నమ్మకం ఉండాలి. లోకంతో సాధ్యం వరకు మన అనుబంధం తగ్గించుకోవాలి. అందరి మాట చెప్పటం లేదు, మీకు కూడా అందరికీ చెప్పటం లేదు, బాగా సాధన చేయాలనుకున్నవాడు. సమాజంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే కానీ అతిగా ఉండకూడదు. అతిగా ఉంటే లోక వాసన పెరుగుతుంది. లోకంతో మనకు అనుబంధం ఎలా ఉంటుందంటే, ఒకటి శరీరం, రెండు మనస్సు. దేహం ఉన్నవాడికి లోకం కానీ దేహం లేనివాడికి లోకం లేదు, మనస్సు ఉన్నవాడికి లోకం కానీ మనసు లేనివాడికి లోకం లేదు. అంటే లోకంతో మనకి ఎలా అనుబంధం వస్తుంది, మనస్సు ద్వారా, దేహం ద్వారా లోకంతో అనుబంధం వస్తుంది. ఇది ముందు అర్థం చేసుకోవాలి. ఈ దేహంతో ఈ మనసుతో లోకంతో మనకున్న అనుభవం దాన్ని మినిమం చేసుకోవాలి. పూర్తిగా లోకంతో మనకున్న అనుబంధం, సమాజంతో మనకు అనుబంధం ఎంతవరకు ఉండాలో అంతవరకే కానీ మినిమంగా ఉండాలి కానీ పెంచుకోకూడదు. పెంచుకుంటే లోకవాసులు పెరుగు. సమాజానికి ఉపయోగపెట్టలేదు, లోకవాసులు పెంచుకోవటం కాదు. పద్మం బురదలోనే ఉంటుంది కానీ పద్మానికి బురద అంటుకోదు. పద్మం బురదలోనే ఉంటుంది కానీ బురద పద్మానికి అంటుకోవద్దు. మరి లోకంలో ఉన్న లోకానికి సంబంధించినటువంటి బురదమా అంటుకోకుండా చూసుకోవాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే వాసన నశింపజేయటానికి ఒక కోపం ఉండాలి కూడా. ఉదాహరణ ఒక కోపం వల్ల కోటి జన్మలు వస్తాయి, అది తగ్గించుకోలేకపోతే. ఒకసారి గౌతమ బుద్ధుడు ప్రశాంతంగా కూర్చున్నాడు. ప్రశాంతంగా కూర్చుంటే ఎవరో ఒకరు వచ్చారు, వాడు చుట్టాలబ్బాయి ఏదో నిందించాడు. గౌతమ బుద్ధుడు ప్రశాంతంగా ఉన్నాడు, నిండ నిన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు బుద్ధుడు. దానికి సమాధానం ఏం చెప్పలేదు బుద్ధుడు. రచించాడు సమాధానం ఎవడు చెప్తాడు? సమాధానం ఏం చెప్పలేదు. మనుషుడు మళ్ళీ తిరిగి వచ్చాడు, అయ్యాను సారీ అన్నాడు. నేను మిమ్మల్ని నిందించేదాన్ని పొరపాటు అన్నాడు మనుషుడు. అలా కదయ్యా, నేనైతే బుద్ధిని అయిపోయాను ఏమనుకుంటున్నాను, నువ్వు నిందించేటప్పుడు నా లోపల ఏమైనా వికారం వస్తుందో లేదో చూసుకున్నాను నేను. అది చూసుకోవడానికి నాకు గురువు కింద ఉపయోగపడుతున్నాను, నువ్వు కూడా నా గురువు ఎంట్రా అన్నాడు. మరి ఎందుకు వాళ్ళకైనా ధనాన్ని బట్టి కోపాలు, జరిగిబాటు కోపాలంటే ధనాన్ని బట్టి రావచ్చు, పాండిత్యాన్ని బట్టి రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు. నీకు ఆ బలహీనత ఏమిటో మీరు తెలుసుకుని ఆ బలహీనతను తగ్గించుకునే ఆ నారాయణుడనే వైద్యుని మీరు కనుక ఆశ్రయించకపోతే అది ఎలా తగ్గించుకోవాలని దాని మీద ప్రక్రియను చూసుకుని నీకే బలహీనత ఉందో ఆ బలహీనత లేని వాళ్ళతో సహవాసం చేస్తూ రెండో పక్కన ఈశ్వరుని ప్రార్థిస్తూ మీరు చేసే సాధన సిన్సియర్గా చేస్తూ అలా కొన్ని సంవత్సరాలు తపనతో చేయగా చేయగా ఆ వాసన నశిస్తుంది. అయితే మనకి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, లోకంతో ముండ మనసు అనుబంధం కంటే ఎక్కువ పెట్టుకోకూడదు. తనని వ్యక్తి భావన పెంచుకోకూడదు. ఏ తలంపును మనం వెంటాడలేకూడదు. మంచి తలంపు వేసే చెడు తలంపు వేసి నిజంగా మంచి చేస్తే మర్చిపోండదు. ఏ తలంపు వెంటాడినా అది సంస్కారం కింద పడిపోతుంది. సంస్కారం కింద పడిపోయి అది నీ పునర్జన్మకు కారణం. ఏ మనిషి అయినా బాగుపడటానికి వాడే కారణం, పాడైపోవడానికి ఆడే కారణం. ఆయన మనసులో వాడు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే బాగుపడతాడు, కంట్రోల్ చేసుకోకపోతే పాడైపోతాడు. కానీ ఈశ్వరుని నిందిస్తాడు వాడు, ఈశ్వరుడికి దానికి సంబంధం లేదు. వాడు తన మనస్సును ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈశ్వరుడు సహాయం వస్తుంది, లేకపోతే ఈశ్వరుడు సహాయం రాదు. నీ చేతుల్లో పని ఉన్నైపోయినట్లే చెయ్యి, ఈశ్వరుడు చేయవలసిన సహాయం ఎప్పుడు ఎక్కడ చేయాలని నిర్ణయించుకుంటాడు. అంటే నిన్ను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈశ్వరుని సహాయం కూడా దానంతర దానే వస్తున్నాయి. కానీ శాస్త్రం కూడా మనం చదివి ఆ చదివిని బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత నోట్స్ నోట్ రాసుకోండి, మీకు అందరి దగ్గర కాగితాలు పెన్షిళ్ళు పెట్టుకోండి. పెట్టుకుని నేను చెప్పి అన్ని మాత్రం మీరు రాసుకోక్కర్లేదు. నాన్నగారు చెప్పిన ఈ వాక్యం నాకు ఏమైనా ఉపయోగపడుతుందంటే ఆ వాక్యం రాసుకో. ముఖ్యమైన పాయింట్ ఉన్నప్పుడు నోట్ చేసుకుని వదిలేసుకోవాలి. అది నోట్ చేసుకుని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి అది ఆ వాక్యం బాగా మననం చేసుకుని ఆ వాక్యాన్ని రిపీటెడ్గా మననం చేసుకున్నాడు గుండెకి తాకేలా చూసుకోవాలి. బాగుపడటానికి ఎంతో సబ్జెక్ట్ అక్కర్లేదు, ఒక వాక్యం కాదు. కానీ ఈ సమాజంలో కూడా ఎంతో కొంత క్రూరత్వం ఉంటుంది. ఈ క్రూరత్వాన్ని కూడా నేను ఎంతవరకు తట్టుకోగలుగుతున్నా కూడా అది జస్టింగ్ మీరాబాయ్ ఉంది. మీరాబాయ్ అత్తగారి వల్ల, మాంగారి వల్ల చాలా బాధలు పడాడు. అదే ప్రహ్లాదుడు చెప్తే మీకు అందరికీ తండ్రి వల్లే నానా బాధలు పడ్డాడు ప్రహ్లాదు. అలాగే కదీర్ని కూడా సమాజం చాలా పీడించింది. వాడి మటుకు చరిత్రలో ప్రసిద్ధ పురుషులతో ఉన్నారు, ఆయన పీడించిన వాళ్ళందరూ చరిత్రలు. మీరాబాయ్ కాదు సక్కుబాయి కూడా, సక్కుబాయి కూడా ఎన్నో బాధలు పడాడు. రంగడు వచ్చి భక్తుడికి పాలేడితనం చేసినటువంటి ఘట్టాలు ఉన్నాయి భక్తుడి చరిత్రలో. భగవంతుడు వచ్చి భక్తుడికి పాలేడితనం చేస్తారు. ఆ పండరీపురం చూడటానికి వెళ్ళాలి వెళ్ళాలి, రంగ 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 పండరీపురం రంగనాథుడు రంగ రంగ రంగ. అత్తగారిని వెళ్ళటానికి వీల్లేదండి. పండరీపురంలో ఒకసారి ఏదో ఫెస్టివల్ ఏదో జరుగుతుందంటే అందరూ వెళ్తున్నారు, మనం వెళ్ళలేకపోతున్నామంటే అత్తగారు వెళ్ళటానికి వీల్లేదంటే అప్పుడు రంగడు వచ్చి సక్కుబాయితో చెప్తాడు, నీ వేషంలోనే ఉంటాను, నువ్వు వెళ్ళిపోవని చెప్తాడు. నువ్వు వెళ్ళిపో పండ్రి నీ వేషం. మళ్ళీ సక్కుబాయి తిరిగి వచ్చే వరకు సక్కుబాయి చేసే పండుగ రంగడు చేశాడు. అలాగే కబీర్ చరిత్రలో కూడా, కబీర్ జీవితంలో కూడా సమాజం ఎంత పీడించిందో మీ కబీర్ జీవితంలో కూడా ఎంత కనిపిస్తుంది. అలాగే ప్రహ్లాదుడి చరిత్ర మీకు అందరికీ తెలుసు. అలాగే ధ్రువుడి చరిత్ర కూడా ఉంటాడు. ఎంతో మంది బంధువులు గారు అవమానం పడ్డాడు, వాడు ధ్రువుడు. ఒక రకమైన టెస్టింగ్ ఇదంతా వాళ్ళు. ఇంటికి నేరమే ఒక మాట ఉంది, ఆ మాట కోసం చెప్తున్నాను. కేవలం మీకు పురాణం కాలక్షేపం కోసం నా కథలు చెప్పే అలవాటే తక్కువ. మీరు సబ్జెక్టు కోసం చెప్తున్నాను కానీ కాలక్షేప కథలు కథలు చెప్పాలంటే ఒక కథ 4 గంటలు పడుతుంది. అది కదా మీరాబాయ్ ఒక మాట. ఇన్లాస్, ఇన్లాస్ అంటే మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా ఇన్లా అంటారు. ఇన్లా అంటే మదర్ ఇన్ లా అవ్వచ్చు, ఫాదర్ ఇన్ లా అవ్వచ్చు, వాళ్ళు కానీ వీళ్ళు కానీ. భగవంతుడి మీద నాకున్న అటెన్షన్ కాని భగవంతుడి మీద నా కాన్సన్ట్రేషన్ కాని వీళ్ళు పెట్టే ఇబ్బంది ఉండాలని నాకు డైవర్షన్ కలగలేదు అన్న. అంటే భగవద్ అనుభవం పొందాలనే సంకల్పం అత్తగారి మామగారి పెట్టే ఇబ్బందుల వల్ల భగవంతుని పొందాలనేటువంటి కాంక్షలో కానీ భగవంతుని పొందాలనే తపంలో కానీ ఆ అటెన్షన్లో కానీ నాకు ఆ డైవర్షన్ రాలేదు, మనసు పక్కకు తిరగలేదని చెప్పి అది నేరపై ఆ ఒక్క వాక్యం కోసం ఇప్పుడు మీకు ఈ విషయం చెప్తాను. ఈ ఒత్తిడికి తట్టుకోలేక వాడికి అసలు ఏదైతే గంధాలు మర్చిపోయింది అనుకోండి పతనం అయిపోతుంది. అది నాకు ఆ గంధాలు గోడిని ఎన్నడూ మిస్ అవ్వలేదు. భాషంగా కనిపించే కష్టాల వల్ల కానీ భాషంగా కనిపించే సఫలం వల్ల కానీ నా గోడ మీద నాకున్న శ్రద్ధ కానీ నా గోడను పొందాలనేటువంటి ప్రయత్నం కానీ ఎప్పుడు సడలించలేదు నేను అని మీరబ్బాయి చెప్పాడు. ఇంతకీ ఏమిటంటే మన పనేదో మనం శ్రద్ధగా చూసుకోవాలి. నీకు ఏదైనా ఉపయోగపడాలంటే నువ్వు సమాజానికి ఉపయోగపడవచ్చు, అదేమైనా కర్తలేని కర్మ చెయ్యాలి. తర్వాత ఇంకోటి నీకు ఇప్పుడు ఈ క్షణంలో దుఃఖం ఆరిపోవాలంటే నేను ఇమ్మీడియట్ గా నీ పూర్వ జన్మలతో నిమిత్తం లేకుండా ఈ జన్మతోడు కూడా నిమిత్తం లేకుండా ఈశ్వరుడి చేతిలో మీరు పనిమట్టిగా ఉంటుంది నేర్చుకుంటే దుఃఖం తాలకి తలంత ఏది రాదు. మీకు మీ పూర్వజన్మలో ఏ రకమైన జన్మైనా ఉండొచ్చు, ఈ జన్మలో మీరు ఏ రకంగా ఉండొచ్చు, పూర్వజన్మలో ఏ పద్ధతులైనా మీరు ఉండొచ్చు, కానీ ఈశ్వరుడి చేతిలో సర్వేశ్వరుడు పరమేశ్వరుడు నారాయణ మీ చేతిలో కనుక మీరు పనిమిట్టిగా ఉండటం కనుక నేర్చుకుంటే మీకు దుఃఖం ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో చదరకూడదు. ఎంత పెద్ద గడ్డి మీటైనా ఒక అడ్డి పూలకు లోకు, ఎంత పెద్ద గుమ్మడికైనా కత్తిపేటకు లోకు, అలాగే ఎంత దుఃఖం లేకున్నా శరణాగతికి లోపు. ఈశ్వరుడి చేతిలో పనిమెట్టుకుంటుంటే ఇప్పుడు ఈ క్షణంలో మొత్తం మీ స్వారం అంటారు. మీ జీవితంలో మీరు ఏదైనా చెడు జరిగినట్టు అనిపిస్తుంది అనుకోండి, మీరు అనుకున్నది జరగలేదు అనుకుని కంగారు పడతాను, అంతకంటే ఎక్కువ మంచి జరిగే యోగం ఉంది కదా, అది మీ దూరం చూపు లేకుండా కంగారు పడతారు. అంటే ఈ మంచి జరిగినా చెడు జరిగినా అన్ని ప్రకృతి విషయాలు, ఒకవేళ వ్యవహారికంగా చెప్తున్నాను, మంచి ప్రకృతి విషయం చెడు ప్రకృతి విషయం అన్ని ప్రకృతి విషయాలు పొందవలసింది మన ఉదయంలో దానికి ఒక ఉపాయాలు చెప్తున్నారు భగవాను. ఉంది ఇక్కడ ఉంది లోపల ఎలా ఉంది శాంతిగా ఉంది, మనం ఎలా ఉన్నాం అశాంతిగా ఉంటాం, లోపల వస్తే ఎలా ఉంది సుఖముగా ఉంది, మనం ఎలా ఉన్నాం దుఃఖముగా ఉన్నాం, లోపల వస్తే ఎలా ఉంది నిశ్శబ్దముగా ఉన్నది, మనం ఎలా ఉన్నాం శబ్దము శబ్దం గొడవ గొడవ గోల గోల కేకలు కేకలు బొబ్బలు బొబ్బలు అరుచుకోటాలు గలాటాలు గలాటాలు, లోపల వస్తే ఎలా ఉంది నిశ్శబ్దముగా ఉన్నది, ఎలా ఉన్నాయి నిశ్శబ్దంగా ఉంది, మనం ఎలా ఉన్నాం శబ్దముగా 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 ఉన్నాం ఆడంబరంగా ఉన్నాం. మనం ఏదైనా మంచి పని చేస్తే అందరికీ తెలిసిపోవాలి, అందరూ ఎవరు అందరంటే అందరు అహంకారానికి తెలియాలి, అందరికీ తెలియచ్చంటే వాళ్ళ అహంకారాన్ని వాళ్ళు చెయ్యాలి, వాళ్ళ అహంకారం మళ్ళీ అహంకారాన్ని పొగడాలి, ఉన్నది ఒకటి అందరంటే అందరికీ తెలియాలి, వీళ్ళు అనుకుంటారంటే వీడు అహంకారం అనుకుంటే అందరు అహంకారాన్ని తెలియాలి. లోపల వస్తే ఎలా ఉంది సింపుల్గా ఉంది, ఎలా ఉంది సింపుల్గా ఉంది, మన ఏదైనా కాంప్లికేటెడ్ గా కాంప్లికేటెడ్ గొడవ గొడవ బుర్రంత గొడవ గొడవ సత్రపడింది అయిపోయింది, మన ఏమో అనేకంగా ఉన్నాం వాళ్ళ లోపల వారు ఎలా ఉన్నారు మొగిటిగా ఉన్నారు, ఇప్పుడు వారు ఎలా మనకు ఎలా తెలుస్తారు చెప్పండి, తెలియదే చెప్పటం. మనం చేసే సాధన కూడా విసుగ్గా చేయకూడదు, ఎంతకీ మనకు ఆ వస్తువు తెలియదు ఈ రకంగా ఉంటే ఎలాగా లోపల వస్తువు ఎంత నిర్మలంగా ఉందో మనం చేసే సాధన అంత నిర్మలంగా ఉంది. మనం అశాంతితో సాధన చేస్తే శాంతిగా సాధన చేయాలి, తర్వాత లోపల వస్తే ఎలా ఉంది ఏకంగా ఉంది, మనం చేసే సాధన కూడా ఏకంగా ఉండాలి. ఇప్పుడు మోక్షం ఇది బాగా అర్థం పెట్టుకోండి, మీకు మోక్షం తప్పించి ఆ మోక్షం పొందాలని దీక్ష తప్పించి ఇంకో చిన్న కోరిక ఏమైనా ఒక చిన్న కోరిక పెద్ద కోరిక అక్కడికి ఒక చిన్న కోరిక చిన్న వాసన మీరు గమ్యానికి వెళ్ళారు, పెద్ద కోరిక పెద్ద వాసన అక్కర్లేదు, ఆ మోక్షం అది తప్పించి ఇంకో నాకేమ అది తప్పించి ఇంకో ఏదైనా మీ మనస్సు ఏదైనా స్వల్పంగానే కోరుకుంటాను అనుకో ఆ వస్తువు నీకు లభ్యం కాదు, ఎందుకంటే మీ మనస్సు స్వల్పంగా కోరుకుంటా ఈశ్వరుడు చూస్తాడు, మరి ఆ స్వల్పంగా కోరిక దాన్ని సాటిస్ఫై చేయడం కోసం మీ జన్మల్లో పొందుతాడు కానీ నీకు మోక్షం ఇవ్వడు, అలా ప్రకృతి విడిచిపెట్టదురే. లోపల వస్తువు మర్యాదగా ఉన్నది, మర్యాదస్తుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా గౌరవించబడతాడు, మర్యాద లేని వాడిని ఎవడో గౌరవించడు, మర్యాద అంటే తెలియని మనిషి ఎవడో గౌరవించడు, అసలు లోపల వస్తువు ఎలా ఉంది అమర్యాదగా లేదు, లోపల వస్తువు ఎలా ఉంది మర్యాదగా ఉంది, నువ్వు చేసే సాధన కూడా వాడుకుంటావు. అంటే ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఎలా మర్యాదగా రిసీవ్ చేసుకుంటావు, దాన్ని తెలుసుకోవాలని తలంపు వచ్చినప్పుడు దాని కాదు సాధన కాదు కూడా అంత మర్యాదగా ఉండాలి, అంటే రెస్పెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఇంతకు నీకు ఎందుకు చెప్తున్నానంటే లోపలైన వస్తువు ఎంత వైభవంగా ఉండదు మీరు చేసే సాధన కూడా ఎంత వైభవంగా ఉండాలి, లోపలైన వస్తువు ఎంత నిర్మలంగా ఉండవు మీరు చేసే సాధన కూడా అంత నిర్మలంగా ఉండాలి, లోపల వస్తువు ఎంత నిశ్చలంగా ఉండవు మీరు చేసే సాధన కూడా అంత ఏకాగ్రంగా ఉండాలి, అలా అయితేనే మనం బ్రహ్మాకారం పొందుతాం కానీ మరో రకంగా బ్రహ్మాకారం పొందే అవకాశం లేదు. అది పొందటానికి సత్పురుషులతోటి సహవాసం చేయండి. మన ప్రారంభం సరిగ్గా లేకపోతే సరిగ్గా చెడ్డ స్నేహితుల దగ్గర వెళ్ళిపడతాము. మన స్నేహాలు కూడా కర్మ పొంది దొరుకుతారు. వాళ్ళు స్నేహాలు చేసి అభివృద్ధి వచ్చిన వాళ్ళు ఉన్నారు, స్నేహాలు చేసి పూర్తిగా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి స్నేహితులు దొరికారు, వీళ్ళకి ఎటువంటి స్నేహితులు, ప్రారంభాన్ని బట్టి చుట్టాలు సిద్ధమవుతారు, స్నేహితులు సిద్ధమవుతారు, విరోధులు సిద్ధమవుతారు. ఈ దేహ ప్రారంభం అని తీసుకొచ్చి అక్కడ కూర్చోబడి లోకంగా అనేక లక్షలు ఏమి జరిగినారు. ఆ నలుగురు మనకు చుట్టాలేంటి, దేహ ప్రారంభం తీసుకొచ్చి ఆయన తయారు చేసిన వాళ్ళు. మరి కొంతమంది స్నేహంగా ఉంటారు, కొంతమంది వినోదంగా ఉంటారు. మామూలుగా ప్రకృతిలో చూస్తే కొంతమంది స్నేహంగా ఉంటారు, కొంతమంది వినోదంగా ఉంటారు. ఏంటి వాళ్ళు స్నేహంగా ఉన్నారు, వీళ్ళు వినోదంగా ఉన్నారంటే అది ప్రారంభం బట్టి అలా సిద్ధం అవుతారు. అది ఇతరులు నిదర్శించిన అసలు దేహ ప్రారంభం అలా తయారు చేస్తున్నాయి, మీ దేహ ప్రారంభం అలా తయారు చేస్తుంది. ఈ మధ్య సర్వీస్ కమిషన్ లో ప్రశ్న అడిగారు, సుభాష్ చంద్రబోసు పెద్ద పెద్ద పదవులు ఏం చేయలేదు కదా, ఆయన చనిపోయిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. ప్రపంచంలో ఒక భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఆయనకు అంత పేరు రావడానికి కారణం అండి. పోనీ అక్కడ ప్రధానమంత్రి చేశాడు, ఇక్కడ రాష్ట్రపతి చేసేవాడు అందుకు పాపులర్ అయ్యాడు అంటే ప్రధానమంత్రి చేయలేదు, పాపులర్ చేయడం. కానీ ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి కంటే ఎక్కువ పాపులర్. కారణం ఏంటో సర్వీస్ కమిషన్, ఆయన ఏం పదవులు ఏం చేయలేదు. ఆయన ప్రపంచంలో చాలా గౌరవింపబడ్డాడు, ఏమి పదవు లేకుండా ఏమి ఏ గుణము ఆయన అంతటి వాడు చేసిందని సర్వీస్ కమిషన్ లో పోయి ఏ గుణం అంటే ఆయన 90 గుణాలు చెప్పక్కర్లేదు, ఒకటే గుణం. అంత పాపులర్ అవటానికి ఆయనకు ఒకటే గుణం అని చేయటం, అది ధైర్యం. ధైర్యం ఎలా ఉంటుంది ఆయనకు తెలియదు. ఫియర్లెస్ మ్యాన్ అంటే దానికి ఒక్క పాయింట్ మీదకి అంతర్జాతి ఖ్యాతి కలిగినారు. అయితే మీరు ఎవరిని చెప్పకండి, మీరు మీరు చుట్టాలు సిద్ధమైన, స్నేహితులు సిద్ధమైన, ఇరోజులు సిద్ధమైన, మీ ప్రారంభం తీసుకొచ్చాలని అలా పెడతాం అనుకోండి. మీ ప్రారంభం తిట్టుకోండి, కానీ ఆమె చెట్టుకండి. మీ కాలక్షేపం అవ్వబోతుంది, మీ ప్రారంభం తిట్టుకోండి. భగవాన్ చెప్పిన మాట ఏం చెప్తున్నాడంటే, నీ ప్రాపంచంతో మీకు సంబంధం తగ్గించుకో, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండదు, అంతకంటే అతిగా ఉండకు. అతిగా ఉంటే లోకవాసన పెరుగుతుంది. నేను కారణం సత్పురుషుడు సహవాసం నేర్చుకో. అంటే సత్పురుషులతో సహవాసం చేయడానికి అవసరమైతే ప్రపంచం యొక్క అంచులు దాకా వెళ్ళాలి. ఒరి కల్పన శాస్త్రం ఒక మాట ఉంది, ఎల్లుల వల్ల తాపం పోతున్నాను, కల్పవృక్షం వల్ల దరిద్రం పోతున్నాను, గంగాజలం వల్ల పాపం పోతున్నాను. ఇవన్నీ కూడా మీకు తాపం ఉన్నా, పాపం ఉన్నా, అయితే దారిద్ర్యం ఉన్నా, మహాత్ములతో సాంగత్యం ఇవన్నీ పోతాయి. అంటే నీకు సత్పురుషులతో సహవాసం చేసే పనికి హోలీ కంపెనీ వల్ల నువ్వు ఏది కాదో దాంట్లో విడిపోతూ ఉంటావు. ఆ రోజుకి ఆ రోజు ఏ స్థితి నీ హృదయంలో ఏ స్థితి ఉందో ఆ స్థితికి నువ్వు దగ్గర అవుతూ ఉంటావు. హృదయంలో ఉంటుంది మనం ఎక్కడ ఉన్నాం, హృదయంలో ఉంటాం. మనం ఎక్కడ ఉన్నాం, హృదయంలో ఉన్నాం. హృదయంలో నువ్వు ఉంటే నిజం. అంచేత అప్పరన్నాడు, అప్పరాన్ని సెయింట్ ఉన్నవాడు, దేవుడు అంటే కానీ హృదయమే, నీ ఆధ్యాత్మిక హృదయమే దేవుడు అన్నాడు. దేవుడు దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడనుకుంటున్నావు, నీ స్పిరిచువల్ హార్ట్ ఈజ్ గాడ్ అన్నాడు. యువర్ స్పిరిచువల్ హార్ట్ ఈజ్ గాడ్. వైకుంఠంలో ఉన్న దేవుడు వ్యవహారిక సత్యం, కైలాసంలో ఉన్న దేవుడు వ్యవహారిక సత్యం. యువర్ స్పిరిచువల్ హార్ట్ ఈజ్ గాడ్ అన్నాడు అప్పరన్న సెయింట్, తమిళనాడు సెయింట్. యువర్ హార్ట్ ఈజ్ గాడ్. నీ ఆధ్యాత్మిక హృదయమే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడనుకుంటున్నాను, లోపలి చూస్తే నీకు తెలుస్తుంది. ఆ చాంద్రోద్య పురుషత్తులు చెప్పినట్టు ఆహార శుద్ధి నుంచి అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి నుంచి అంతర్దృష్టి, అంతర్దృష్టి నుంచి ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వచ్చాక లోపల ఆత్మానం. నీ లోపల వస్తువు సుఖమే, దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఉన్నతమే. ఆ ఉన్నతమైన స్థితిని అందుకోవడానికి ప్రయత్నం చేయడం మానేసి ఆడు తెచ్చాడు, ఈడు ఇలా అన్నాడు, ఆడు ఎలా అన్నాడు. ఈ గొడవలో మనం కూర్చుంటే ఆ ఉన్నత స్థాయికి మన మనస్సు చేరుకోలేదు, అవగాహన జ్ఞానాన్ని అందుకోలేదు. అలా మనకి గెలకే దాటలేకపోతానండి, మనం హిమాలయ పర్వతాలు గెలగలుగుతాం. తర్వాత మనకి సాధన లేదు కదా, ఇంటికాడ నదిలో స్నానం చేసిన తేలిక కాదు సాధన. అంటే మన నదిలో తేలి ముందుకు వచ్చినది కాదు సాధన. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇస్తే కానీ రోగం ఏంటో తెలియదు. అసలు నేను గురించి విచారణ చేస్తంటే అందులో ఉన్న పొరలు బయటకు వస్తా ఉంటాయి. అసలు విచారణ లేని వరకు ఆ పొరలే తెలియదు. మన లోపల సమస్త వాసనలు, సమస్త తలంపులు, సమస్త బలహీనతలు, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, సందేహము, నేననే తలంపుని అంటిపెట్టుకుని ఉంటాయి. దాని చుట్టూ గూడు కట్టుకుని ఉంటాయి. నువ్వు సాధన చేయటం మొదలుపెట్టాక అవి ఏం చేస్తాయంటే నువ్వు రేగుతాయి. ఓహో, దేహము నేను అనే తలంపు చుట్టూ ఇన్ని గొడవలు ఉన్నాయనిపిస్తుంది. ఓహో, దేహము నేను అనే తలంపు చుట్టూ ఇన్ని గొడవలు ఉన్నాయనిపిస్తుంది. ఇప్పుడు అనిపించవు సాధన చేయటం మొదలుపెట్టాక. మీరు సాధన చేయనంతకాలం బుద్ధిమంతుల కింద ఉంటారు. అజ్ఞానం నుండి జ్ఞానంలో అనుకుంటారు, అవిద్య నుండి విద్యలో అనుకుంటారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం, ప్రపంచాన్ని మోసం చేయటం. మనం ఏం చేస్తున్నామంటే మన అహంభావాన్ని అలంకరించుకుంటూ అలోపల వస్తువుని తెలుసుకుందామని అనుకుంటున్నాం. మన అహంభావాన్ని అలంకరించుకునేటువంటి లోపల వస్తువుకు దూరం అవుతూ ఉంటాం. చివరికి జరిగేది మంచిది. నీకు ఒకటి, నీకు అక్కడ నువ్వు కాని దానితో నీకు ఏమైతే అనుబంధాలు ఉన్నాయో నువ్వు బ్రహ్మమే. ఆ బ్రహ్మానుభవం నీకు రావటానికి ఎన్ని అవరోధాలు వస్తున్నాయో, అనేక అవరోధాలు వస్తూ ఉంటాయి. అంగన పడుకుని వస్తే రానివ్వండి. ఆ బ్రహ్మచంద్రుడు కనుక విడిచిపెట్టుకుంటే అవరోధాలన్నీ కాలి బూడిదైపోతాయి. అంతేకాదు నీకు రాబోయే జన్మలు తీసుకొచ్చే వాసనలు కూడా ధ్వంసం అవుతాయి. అనేక వాసనలు అనేక జన్మలు తీసుకొస్తాయి. పూర్వజన్మలో ఉన్న మాట నిజం, రాబోయే జన్మలో ఉన్న మాట నిజం, పరలోకాలు ఉన్న మాట నిజం, కానీ ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. అసలు వస్తువు అసలు సత్యం నీ ఉన్నాయిపోయిన ఉంది. అంటే నీకు దేనితోటి ప్రపంచంలో ఏ విషయంతోటి మమకారం పెట్టు, దుఃఖానికి కారణం మమకారం. నీ పనేదో నీ చేతిలో పనేదో శ్రద్ధగా చేసుకో. నీ చేతిలో పని నువ్వు శ్రద్ధగా చెయ్యి, నిర్మూలంగా చెయ్యి, రాగద్వేషాలు లేకుండా చెయ్యి, ప్రియ అప్రియాలు లేకుండా చెయ్యి, కోప తాపాలు లేకుండా చెయ్యి. ఆ పైకి నిర్ణయం ఈశ్వరుడి గురించి పెట్టి వచ్చేది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. ఒకవేళ కర్మఫలం ఎలా ఉన్నా నశిస్తుంది, కలప్రవాహంలో నశిస్తుంది. లక్ష్మీదేవి అంటే మన అందరికీ ఇష్టమే. లక్ష్మీదేవి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. రోజు ఇలా శుక్రవారం పూజ, మన శుక్రవారం పూజలు అందరూ చేశారు. వరలక్ష్మి మొత్తం మీద లక్ష్మీదేవి అంటే అందరికి ఇష్టం. లక్ష్మీదేవి అంటే అందరికీ ఇష్టమే కదా. లక్ష్మీదేవి వారి ఇంటి కంటే పెర్మనెంట్ గా ఉండదు, ఇల్లు మార్చేస్తాం. పిల్లి ఎక్కి గుమ్మాలు దిగి గుమ్మాలు ఎలా ఉంటుందో లక్ష్మీదేవి కూడా అంతే. ఏం చేద్దంటే కొంతమంది ఒక తరం బాగుంటుంది, రెండోది మళ్ళీ మూడో తరం వచ్చేవాళ్ళు దారిద్ర్యం వచ్చేస్తుంది. కొంతమంది వీళ్ళకి ఏం లేదనుకుంటాం, సడన్ గా కోటీశ్వరులు అయిపోతుంది. ఏంటి వీళ్ళు ఇబ్బంది పడుతుంది, మనం కళ్ళ తిరుగుండాలి కోటీశ్వరులు అయిపోతుంది. ఏంటి వీళ్ళు 10,000 కోట్లు ఉన్నాయో 5,000 కోట్లు ఉన్నాయనుకుంటున్నాం, ఏదేంటి ఎలా అయిపోయారని అనుకుంటున్నాం. ఆ లక్ష్మీదేవి ఉండదు, పిల్లి పనే. ఎక్కువ గమ్ముడు పిల్లి ఏం చేస్తే ఆ ఎక్కువ గమ్ముడు దిగుతుంది. లక్ష్మీదేవి కూడా అంతే. మా ముత్తాత గారు ఎంత బతికి బతికారని అంటే నీ మొత్తం బతికిడికి ఏదని అర్థం. మన అనేక మంది చూస్తాం ఎంతో మంది దారిద్ర్యంతో బాధపడిన వాళ్ళు కుబేళ్ళు అయ్యారు. వీళ్ళు కుబేళ్ళు కుబేళ్ళు అనుకున్నాడు కుచేళ్ళు అయిపోయారు. వంద లారీలు ఉన్నవాళ్ళు ఒక లారీలోకి వచ్చారు, ఒక లారీలో ఉన్నవాళ్ళు 100 లారీలు గెలిపారు. ఇదంతా ప్రకృతి, ఇదంతా నిజం కాదు, ఇదంతా డ్రీము, ఇదంతా ప్రకృతిలో వాళ్ళ దేహ పదార్థాలను బట్టి అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అంటే నీకు పని చెయ్యి, రాగం లేకుండా చెయ్యి. ఆ పని భగవంతుడు నీకు నీ దేహ ప్రారంభాన్ని బట్టి ఏ పని అయితే ఇచ్చాడు ఆ పని ఫైట్గా నిర్మూలంగా నువ్వు చేసుకుంటే నీకు చప్పట్లు అనవసరం. మీరు ఇక్కడ చప్పట్లు కొట్టించుకుంటారనుకో, మీరు ఏదైనా మంచి పనులు చేసి ఇక్కడ నీటిని పెట్టించుకుని సన్మానాలు అంటారు కదా. ఈ మధ్య ఏదో ఒక జర్నల్ లో కథ రాశారు, ఒక చాలా మంచి పనులు చేశాడు. అచ్చా మంచి పనులు చేస్తే వాడు స్వర్గానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళాడు. కానీ వీరికంతా ఈ నేను దేహమునే తలంపులో ఇది ఆ పని చేశాను, అక్కడ నీ తగ్గించాను, ఇక్కడ కాలం కట్టించాను, ఇక్కడ గుడి కట్టించాను, ఇక్కడ అమ్మూరు గుడి కట్టించాను, ఇక్కడ ఆ గుడి కట్టించాను, మీరు ఇష్టంతో రాసేసుకుని వెళ్ళిపోయాను చచ్చిపోయాను. శరీరాన్ని వలదాట్లు తగలబెట్టేశారా, జీవులు అన్ని రికార్డ్ చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ వాడు ఏం చేయాలి, నూటికి ఊడిపాడు స్వర్గానికి వెళ్ళిపోతాం అనుకున్నాడు. నూటికి ఊడిపాడు నరకానికి వెళ్ళాడు. అప్పుడు వాడు ఎదురు తిరిగాడు, ఏమైనా రికార్డ్ చూడు, నేను హైదరాబాద్ ఎలా చేశాను, నేను ఇక్కడ చేశాను, కర్నూలు ఎలా పని చేశాను, అక్కడ డామ్ కట్టించాను, విధి కట్టించాను, అనంతపురంలో ఊళ్ళో వాళ్ళందరికీ నీళ్లు సప్లై చేశాను. ఏంటండి అసలు నన్ను స్వర్గానికి పంపించాలి, నన్ను స్వర్గానికి ఇష్టం. మరి లెక్క ప్రకారం స్వర్గానికి పంపించాలి నువ్వు, బయో డేటా ప్రకారం నేను స్వర్గంలో ఉన్నాను. మరి మీరు ఏమైనా రికార్డు పొరపాటు, అడ్రస్ పొరపాటు చేశారా, ఎక్కడ మిస్ అయ్యారా, సరిగ్గా చూసుకోండి. బయో డేటా ప్రకారం నేను ఎక్కడికి వెళ్ళాను, స్వర్గంలో కదా, మీరు నరకంలో తీసుకొచ్చారని ఇది పొరపాటు, అది ఫ్లైట్ నెంబర్ పొరపాటు ఏంటని అడిగాడు. అలా కానీ ఏది పొరపాటు కాదు, నువ్వు మంచి పనులు చేశావు కదా, నువ్వు మంచి పనులు ఎన్ని మంచి పనులు చేశావో ప్రపంచం చేయాలి గుర్తింపు చేసుకోవడానికి అన్ని చేసావు లేదని నువ్వు చెప్పు నాకు. అన్ని చప్పట్లు కొట్టించుకున్నావు లేదా, అన్ని సన్మానాలు చేసావు లేదా. అంటే లోకంలో నువ్వు చేసిన మంచి పనులన్నీ ఫలితాలు నీకు ఇచ్చేశాను, లోకంలో అయిపోయి ఇంకా నువ్వు చేసి చెడ్డ పనులు బట్టి నీకు నరకం ఇచ్చావని చెప్పారు. అంటే నువ్వు చేసిన మంచి పనులు అన్నిటికీ పొందవలసినటువంటి సన్మానాలు, గౌరవాలు, పూజలు అన్ని అయిపోయినవి. నీకు మంచి పనులు చేసిన నీ బయోడేటా కరెక్టే. నువ్వు లిస్టు రాసి వచ్చాను, నాకు డ్యామ్ కట్టించాను, ఇక్కడ ఇచ్చేసాను, అక్కడ ఇచ్చేసాను, అనంతపురం ఊరంతా నువ్వు నీళ్ళు సప్లై చేశాను, అదంతా కరెక్టే, బయోడేటా అంతా కరెక్టే. కానీ నువ్వు చేసిన మంచి పనులకి ఎంత పలుచుదావు, అంత లోకంలో పొందేశావు, ఎన్ని రివార్డులు పొందావు, ఎన్ని అవార్డులు పొందావు. ఆ రివార్డులు పొందడానికి, పద్మశ్రీలు పొందడానికి, పద్మభూషణలు పొందడానికి ఎంతమందిని ఆశ్రయించావు. నీకు పరిచయం లోకంలో నువ్వు చేసిన పని లోకంలో అయిపోయింది, కర్మ చేసావు పని అయిపోయింది, ఇంకా నువ్వు చేసిన చెడ్డ పనులు కూడా ఉన్నాయి. అందుకు నువ్వు నరకాన్ని తీసుకొచ్చావు, రాంగ్ అడ్రస్ కాదు, నీకు ఉండటానికి అడుగుడే రైట్ అడ్రస్ అనే పనులు నమ్మనరుకున్నాడు. అయితే నువ్వు చేసినటువంటి పుణ్యకరమైన పని చేయండి, ఆ ఫలితంతో లోకంలో అనుభవించేసావు, ఆ చప్పట్లు నువ్వు వచ్చట్లు నువ్వు అనుభవించేసావు, నువ్వు అనంతపురం ఊరంతా నీరు సప్లై చేసావు అంతే రైటే. దానికి తగిన సన్మానాలు పద్మశ్రీలు పొందావు, నువ్వు పై ప్రయత్నాలు చేసి పొందావు, అది సరిపోతుంది పుణ్య ఫలితం అని చెప్పారు. మరి ఆ పద్మశ్రీలు పొందడానికి రికమెండేషన్, నువ్వేం ఈశ్వరుడి ప్రీతి కోసం చేసావా మంచి పని, పుణ్యం వచ్చింది నీకు అయితే, నువ్వు ఈశ్వరుడి ప్రీతి కోసం పుణ్యం చేశావు, ఆ పుణ్యం దానికి ఫలితం అక్కడే పొందేశావు, ఇంకా నీకు స్వర్గం ఎందుకు. రాంగ్ అడ్రస్ కానీ రైట్ అడ్రస్గా తీసుకొచ్చాం పడవలని చెప్పారు. అయితే వాడే కానీ మనమైనా అంటే ఈ ఊరేగింపులకి, ఈ ఊరేగింపులకి, సన్మానాలకి, అవార్డులకి, రివార్డులకి అలవాటు పడితే వాడే కానీ మనం మన కోసమే ఖర్చు పెట్టారు వాడు. నీకు అక్కడ ఏమి సన్మానాలు కావాలి,
అక్కడ గౌరవాలు కావాలి, అక్కడ పద్మభూషణం కావాలి, ఇక్కడ స్వర్గంలో కూడా నీకు వెళ్ళి ఇక్కడ ఇక్కడ కూడా కావాలి అన్నమాట. నీకు అక్కడ నువ్వు అక్కడ లేకుండా చూసుకుంటే ఇక్కడ ఇద్దరు, నీకు అక్కడ కావాలి ఇక్కడ కావాలి ఉభయ అక్కడ ఇక్కడ ఇవ్వడం ఎందుకంటే నరకంలో ఉంటానికి నువ్వు సరిపోతే ఇక్కడ ఉందని చెప్పారు. అంటే అసలు మానవుడికి ఎక్కడ అలవాటు అయిపోయిందంటే పసిపని గుర్తింపు కోసం చేయదు. గుర్తింపు రాకపోతే మాకేం చేయడం, ఇంత కష్టపడతాం గుర్తింపు రావట్లేదు అనుకోవటం. ఈశ్వరుడు ప్రీచర్ణం చేసేవాడు గుర్తింపు ఎందుకు అసలు? నువ్వు ఈశ్వరుడు దయ కోసం పని చేస్తా అంటే నీకు లోకం యొక్క గుర్తింపు ఎందుకు అసలు? ఒక లోకం గుర్తిస్తే మాకు నీకు కలిసి వచ్చేది ఏముంది, నీకు నీకేం కలిసి వచ్చేయలేదు. అయితే నీకు లోపల వస్తువు ఎలా ఉందంటే నిశ్చలంగా ఉండవు. ఆ నిశ్చలమైన వస్తువులో నువ్వు లైన్ అయినప్పుడు అంటే ఆనందం ఎక్కడుందని శాస్త్రం మనస్సు ఏ హృదయుడైతే లైన్ అవుతుందో ఆ హృదయుడే ఆనందం. మనస్సు ఎక్కడ లైన్ అవుతుందో, మనస్సు ఎక్కడ నశిస్తుందో అక్కడే ఆనందం ఉంది. అక్కడ తప్పింది ఎక్కడ లేదు, అక్కడ తప్పింది ఎక్కడైనా ఉందని నువ్వు అనుకుంటే అది సుఖరూపం, సుఖరూపంలో కనిపించే దుఃఖమే. తాత్కాలికంగా ఇక్కడ సుఖం కల్పించే పరిణామాలు దుఃఖం వచ్చి తీరుతుంది. అంటే నిజమైన ఆనందము, స్వతంత్రమైన ఆనందము, సత్యమైన ఆనందము ఎక్కడంటే నీ మనస్సు, నీ మనస్సు ఎక్కడైతే నశిస్తుందో, ఏ విధంగా అయితే నశిస్తుందో, నీ మనస్సు ఏ విధంగా లయిస్తుందో, నీ మనస్సు ఏ విధంగా నిరోధించబడతాందో, నీ మనస్సు ఏ విధంగా పరచబడతాందో అక్కడే నిజమైన ఆనందం ఉండదు. మనస్సు అడిగిన చోట నీకు ఆనందం వస్తుంది, కానీ మనస్సు విజృంభించిన చోట నీకు ఆనందం రాదు. మనస్సు ఏ విధంగా లయిస్తుందో అక్కడ నువ్వు ఆనంద సాగరంలో ఊగిసలాడతావు. అది నీ కడసారి జన్మ, అది చివరి స్థితి. అంటే రహస్యం అంతా మనస్సులో ఉంటుంది. నీకు మనస్సు అనగకుండా ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానానికి వారసుడు నువ్వు అవ్వడు. ఒకసారి భగవాన్ ఏదో హాల్లో కూర్చుని చెప్తున్నారు, చెప్తూ చెప్తూ మాట అన్నారు భగవాన్. నేను చెప్పి ఈ మాటకి మీ ఐదుగురే వారసులు కాదు, సహృదయం వారి సృష్టిలో ఎక్కడున్నాడు వారసుడే అన్నాడు. ఇక్కడి నుంచి వచ్చే జ్ఞానానికి సహృదయం ఉంటే చాలు, సద్బుద్ధి ఉంటే చాలు వాడు. వాడు ఆస్తి పాస్తులతో సంబంధం లేకుండా వాడు ధనవంతుడా లేదా పేదవాడా, వాళ్ళ అధికారం ఉందా వాడు అధికారం లేదా, వాడు నల్లగా ఉన్నాడా వాడు చెల్లగా ఉన్నాడా అని వాడితో ప్రాపంచిక సంబంధం ఏమి లేకుండా అది పండితుడా పామరుడా ధనవంతుడా పేదవాడా ఇటువంటి విషయాలతో సంబంధం లేకుండా సఫలతయం ఒకటే కనుక ఉంటే, సద్బుద్ధి కనుక ఒకటే ఉంటే ఈ జ్ఞానానికి సఫలతయం ఉన్నవాడు, సద్బుద్ధి ఉన్నవాడు ఎక్కడో ప్రపంచంలో మారిపోయినప్పటికీ వాడు వారసుడు. ఈ జ్ఞాన సంపదకి, ఈ జ్ఞాన వైభవానికి వాడు వారసుడే. వాడు ఏ కులస్థుడైనా కానీ ఒకటే షరత్ అక్కడ, వాడు సఫలతయం ఉందా లేదా సద్బుద్ధి ఉందా లేదా. అది నేను ఇక్కడ అది ఫండమెంటల్ ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటి సఫలతం, అది ఉంటే చాలు వారసుడే వాడు. జ్ఞానానికి ఎవరితోటి సర్వవాసం చేస్తే నువ్వు శరీరం జీవించి ఉండగానే సుఖస్వరూపాన్ని పొందుతావు, అట్టివారితోటి సర్వవాసం చేసి జీవన్ముక్తి సుఖాన్ని పొందు. ఆత్మజ్ఞాని ఆత్మానుభవం పొందినవాడు, అమృతానుభవం పొందినవాడు, బ్రహ్మానందం పొందిన వాళ్ళ నుంచి సముద్రం నుంచి కరటాలు ఎలా వస్తాయో వాళ్ళ నుంచి ఆ జ్ఞాన కరటాలు వెళ్తూ ఉంటాయి. గులాబీ పువ్వు నుంచి గులాబీ వాసన ఎలా వస్తుందో, మల్లి పువ్వు నుంచి మల్లి వాసన ఎలా వస్తుందో, ఎక్కడైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞాన వైపు ఎక్కడైతే ఉందో, లోపల సత్య సాక్షాత్కారం ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే బ్రహ్మముద్ర యొక్క అనుభవం ఎక్కడైతే ఉందో, సముద్రంలో కరటాలు వచ్చిన కూడా జ్ఞాన తరంగాలు, జ్ఞాన తరంగాలు అనేది లోపంలో వ్యాపిస్తూ ఉంటాయి. అరవింద ఘోష్ గారు చెప్పారు, నువ్వు చెప్పే మాటలో కనుక లోతు ఉంటాయి, నువ్వు చెప్పే మాటలో కనుక విలువ ఉంటే, దాని ఆ మాటలు కనుక డెప్త్ ఉంటే, దాని ఆ మాటకు తగినటువంటి విషయాలు ఉంటే, నువ్వు ఎక్కడ మారుమూల గుహలో ఉండో ఆ సబ్జెక్టు కనుక నువ్వు చెబితే, నువ్వు చెప్పిన మాట కాలంలో దాటుతుంది, నదులు దాటుతుంది, సముద్రాలు దాటుతుంది, ఖండాలు దాటుతుంది, ఖండ ఖండాల్లో ఎలాది మళ్ళీ దూరంలో నువ్వు చెప్పిన మాట ధ్వనిస్తుంది, ఈ ప్రతి ధ్వనిస్తుంది అని చెప్పాడు. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ట్రూత్, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ ట్రూ వర్డ్, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ రాయల్ వర్డ్, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ రాయల్ వర్డ్, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ ఫేక్ఫుల్ వర్డ్. ఎక్కడ వండమంగానే చెప్పక్కర్లేదు, ఓ గుహలో కూర్చోబెట్టి చెప్పు ఆ మాటలు. ఆ మాట కనుక తోకం ఉంటే అది గుహలు దాటమే కాదు, కాలంలో నదులు సముద్రాలు ఖండాంతరాలు దాటి ప్రపంచం యొక్క అంచులో కూడా నీవు చెప్పిన మాట ప్రతిధ్వనిస్తుంది, ధ్వనిస్తుంది. వాడు హృదయం నుంచి న్యాచురల్ గా మల్లి పువ్వు నుంచి మల్లి వాసన, గులాబీ పువ్వు నుంచి గులాబీ వాసన ఎలా వస్తూ ఉంటుందో, వాడు హృదయం నుంచి శాంతి తరంగాలు, ఆ కాంతి తరంగాలు, జ్ఞాన తరంగాలు, ఆనంద తరంగాలు సృష్టిలోకి వెదజల్లబడుతూ ఉంటాయి. వారు ఏం మాట్లాడక్కర్లేదు, ఉపన్యాసాలు చెప్పక్కర్లేదు, రచనలు చెయ్యక్కర్లేదు, ఇంకా శరీరాన్ని ధరించి ఉంటే చాలు. వారు ఏదో అందరినీ ఉద్ధరించాలని వారు అనుకోరు. మల్లెపువ్వు నుంచి వాసన వస్తూ ఉంటుంది, కానీ అందరికీ వాసన వాళ్ళని మల్లెపువ్వు అనుకోదు, అది నార్మల్ గా అది న్యాచురల్ గా జరిగే ప్రక్రియ. అంతేకాని వారు అనుకోవడానికి అక్కడ ఎవరు ఉండరు అసలు. అక్కడ దేహంతో తాదాప్యం పొందు నువ్వు అక్కడ ఉండదు, ఉంటే వాడు జ్ఞానం కాలేదు. దేహాత్మ బుద్ధి వేరుతో సహా నశించకుండా వాడు ఆత్మజ్ఞానం కాలేదు. జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ కాదు, అది అనుభవించిన విషయం. చైతన్యం గురించి ఎన్నో ప్రసంగాలు మీరు వినవచ్చు, భగవాన్ చెప్తున్నారు. చైతన్యం గురించి ఎన్నో రచనలు మీరు చదవచ్చు, ఎన్నో ఉపన్యాసాలు మీరు వినవచ్చు, అసలు విషయం గ్రహించకుండా తిరిగి రావచ్చు.
కానీ సత్యసాక్షాత్కారం పొందిన వారి సమక్షంలో వారి సన్నిధికి వారి సన్నిధిలో మీరు ఉండటం వల్ల అసలు సత్యం అంటే ఏంటో, బ్రహ్మం అంటే ఏంటో, శాంతి ఏంటేంటో దాని తాలూకు అవగాహన ఎంతో కొంత మీకు కలగకుండా మీరు ఉండలే. ఆ జ్ఞానం యొక్క వైభవతం ఆ సుఖ తరంగాలు వస్తూనే ఉంటాయి. ఆ వాసన ఎలా వస్తుందో పుష్పం నుంచి ఆ తరంగాలు వస్తూనే ఉంటాయి. ఆయన మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు, అది కూడా ముఖ్యం కాదు. అంటే జ్ఞాని మీ లోపల నుండి పనిచేస్తాడు, గురువు మీ లోపల నుంచి పనిచేస్తాడు. గురువు ద్వారా ఏదైనా మీకు ఉపకారం చేయితే మీ గురువు ద్వారా మీకు ఉపకారం, మీ గురువును గుర్తించాలనుకున్న గురువును కూడా గుర్తించాలనుకుంటాడు గురువు కాదు. అది నేచురల్ గా నార్మల్ గా జరిగి ఏ పని సరే నార్మల్ గా జరిగితేనే ఎక్కువ సౌందర్యం ఉంటుంది. ఆయన కథల్లోకి వెళ్ళక్కర్లేదు, నీళ్ళకి అలంకరించక్కర్లేదు, ప్రవచనాలు చెయ్యక్కర్లేదు. మీకు ఆ లోపల వస్తువు తాలూకు అనుభవం అతనికి వస్తే అతని ద్వారా లోకానికి ఎంత మేలు జరుగుతుంది. ప్రసంగాలతోటి రచనలతోటి సంబంధం లేకుండా ఇంకా ప్రదర్శి సరిపోతుంది. అంటే భక్తుడికి భక్తుడి కానివాడికి ఒకసారి నారదుడు ఒకడు నాస్తికుడు ఆస్తికుడు కూర్చున్నట్టు నారదుడు అక్కడికి వచ్చాడట. నారదుడు లోక సంచారి తిరుగుతూ ఉంటాడు, అందులో ఒక నాస్తికుడు ఇంకో ఆస్తికుడు. ఈ నాస్తికుడు అడిగాడట, ఎవరి దేవుడు ఉన్నాడా ఉన్నాడన్నాడట. ఎక్కడున్నాడంటే ఆగడి నుంచి తిండి వస్తున్నాడు అన్నాడు. అయితే ఏం చేస్తున్నాడు అక్కడ అన్నాడు. ఏం చేస్తాడంటే సూది పెద్దల నుంచి గొంతులు ఏనుగులు బయటకు లాగటానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నాడు. అసలు దేవుడు నిజంగా తెచ్చోడే, ఒకవేళ ఉన్నాడనుకుందాం ఉన్నాడనే తెచ్చోడే. అంటే సూది పెద్దల నుంచి ఏనుగుల్ని గొంతులు లాగుతున్నాడంటే తెచ్చపండి. సూది దగ్గర నుంచి మరి హేతు వల్ల ఖచ్చితంగా సూది దగ్గర నుంచి ఏది ఎలా వస్తుంది, సూది దగ్గర నుంచి ఉంటే ఎలా వస్తుంది. అంటే దేవుడు కాదు ఉన్నాడనుకున్నా ఇప్పుడు దేవుడు చేసే పని నేను చెప్తున్నాను కదా, అయితే అక్కడ తెచ్చోడే అని అడుగుతుంది నాస్తుడు. ఒక భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడు అన్నాడు అది పెచ్చవాడు కదయ్యా, సూది దగ్గర నుంచి ఏమి నీ చేయలేకపోవచ్చు, సూది దగ్గర నుంచి ఉంటే నేను చేయలేకపోవచ్చు. అంటే జరిగి రానిది కూడా జరిగేలా చేయగలడు, జరిగి రానిది కూడా జరిగేలా ఈశ్వరుడు చేయగలడు అయ్యా. అంటే అఘటన అంటే జరగరాని జరిగినట్టు ఏదైతే జరుగుదో అది జరిగేటట్టు చేసే సమర్థత ఈశ్వరుడు ఉండదు. ఆ పని ఆయనకున్న సమర్థతను మనకు చూపించడానికి నారదుడు చెప్తున్నాడు. సూది దగ్గర నుంచి ఏనుగులు చేయలేకపోవచ్చు కానీ భగవంతుడు తీయలేడు నువ్వు అనుకోవద్దు. అంటే నాస్తికుడికి భక్తుడు సబ్జెక్టు తీసుకోవడం ఇద్దరికి ఇంత తేడా ఉంటుందని. అంటే భగవంతుడికి అన్ని సాధ్యం, భగవంతుడికి ఇది జరగదు ఇది జరగదని మీరు అనుకోవచ్చు, అది జరిగేట్టు భగవంతుడు చేయగలరు. సృష్టిలో భగవంతుడికి అసాధ్యం అంటూ ఏమన్నారు ఒకసారి స్మరిస్తే చాలు మీకు అపారమైన పాండిత్యం కావు. శంకరాచార్య వారికి నలుగురు శిష్యులు ఉండేవారు, కూడా ఉండేవారు ఆచార్య వారు కూడా ఉండేవారు. అందులో ఒక పాండిత్యం లేదు, మిగతా ముగ్గురు పండితులు. శంకరాచార్య వారికి టీచింగ్ అంటే ఎక్కువ ఇష్టం. ఆవిడ పసుపు వచ్చిందండి, ఇక్కడ కుంకం వచ్చిందండి, అక్కడ బూడి వచ్చిందండి, ఈ మాట్లాడి పట్టించుకోవడం ముందు మీరు స్నానాలు చేసిన వెంటనే పుస్తకాలు తీయాలి. మనకు పుస్తకాలు అక్కర్లేదు, సబ్జెక్ట్ అక్కర్లేదు, ఎక్కడ కొనుక్కొని వస్తే అక్కడ పరిగెత్తడం, అది సబ్జెక్ట్ అక్కర్లేదు మనకి, అది అండర్స్టాండింగ్ అక్కర్లేదు. ఆ తలకాయలు పని చెప్తాను కానీ మనకి ఇష్టం ఉండదు, ఎత్తువారు చేతి పెట్టడం. శంకరాచార్య వారి గురించి చెప్తున్నాం, అందులో మనం పాండిత్యులేదు. వాడు శంకరాచార్య వారి బట్టలు రోజు శుభ్రం చేసేవాడు. ఏదో చదువుకునే వాళ్ళు చదువుకునే పని చేస్తారే, మనం చేస్తే పని మనం చేద్దాం. కానీ పాఠం చెప్పినప్పుడు రోజు కూర్చోకూడదు ఆయన కూడా. ఒకసారి కూర్చున్నారు, వాడు బట్టలు ఆరేస్తున్నాడు, ఉతికేసి అయిపోయింది ఆరేస్తున్నాడు. అందులో ఒకడన్నాడు ముగ్గురులో ఎవరండో వాడికి సబ్జెక్ట్ విన్నా పెద్ద అర్థం కాదు కానీ వాడి కోసం మా టైం వేస్ట్ చేయడం ఎందుకన్నారు. సడన్ గా శంకరాచార్య వారికి వాడి వద్దాయి ఇక్కడికి. ఆ ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే చెప్తాను ఏ పురాణంలో మాట్లాడదు, ఆచార్య వారి జీవితంలో జరిగే సంఘటన. ఆచార్య వారి ఇంటి నడుస్తున్న దైవం అని గుళ్ళు రాయిలా ఒక చోట ఉండడు, కానీ ఆయన దేవుడు నడుస్తూ ఉంటాడు, నడిచే దేవుడు. ఎవడైనా నడిచే దేవుడు, నడిచే దేవుడికంటే గుళ్ళు ఉన్న రాయి అంటే మనకి ఎక్కువ ఇష్టం. ఎందుకంటే మనం రాయడం కాబట్టి. శంకరాచార్య వాడికి ఒక్కసారి ప్రేమ కలిగింది వాడు. అంటే ఎప్పుడైతే ఆక్షేపిస్తున్నారో అని వాడికి వాడికి పాండిత్యం లేదు కానీ సహోదయం ఉండదు, మోక్ష కాంక్ష ఉండదు కానీ పాండిత్యం లేదు. ఓహో వీళ్ళకి గర్వం వస్తుంది అని అనుకున్నాడు ఆచార్య, అనుగ్రహించాడు, బట్టలు ఆరేస్తున్నాడు, అనుగ్రహించాడు. వాడు మహాపండితులు అక్కడి నుంచే శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చేసాడు. వీళ్ళు నువ్వెరిపోయారు, వీళ్ళు ముగ్గురు కంటే పెద్ద పండితులయ్యి ఈశ్వరు అనగారు, గురువు అనగారు. మనుషత్వం యుముక్షత్వం మహాపురుషి సంశ్రయ ఆ వేద చూడమని చెప్తారు. ఎన్ని జన్మలు పుణ్యకర్మలు ఫలితం ఉండాలి కదా, మానవుడిగా జన్మించటం, మహాపురుషులతో సహవాసం చేయాలన్న కోరిక రావటం, ముముక్షత్వం అంటే మోక్షాన్ని సంపూ అంటాయి, ఆ మోక్షాన్ని సంపాదించాలని లేక ప్రయత్నంలో మరణించాలనే కాంక్ష రావటం, బహుజన్మల పుణ్య ఫలితం ఉంటుంది కానీ మూడు కలగమని ఆచార్య వారు చెప్పారు. అయితే గురువు శంకరాచార్య వారు ఎలా అనుగ్రహించాడు, ఈయన ముగ్గురికి తెలియలేదు అనుగ్రహించే విధానం, ఎవరికి తెలియలేదు, ఒక మౌనంగా అనుగ్రహించాడు, నిశ్శబ్దంగా అనుగ్రహించాడు, సైలెంట్ గా అనుగ్రహించాడు. మహాపండితుడై కూర్చున్నాడు, చివరికి నాలుగు పీఠాలు ఒక పీఠానికి ఆయన అధిపతి అయ్యాడు. అంటే ఈశ్వరుడికి ఏదైనా సాధ్యం, అంటే మౌనం అంటే మనస్సు అనగా మూడు మాస కూర్చోవడం కాదు, కేవలం మనం లోపల మనస్సు అనగా ఆ మనస్సు అడిగినప్పుడు మనకు మౌనం సైలెన్స్ యొక్క గొప్పతనం తెలుస్తుంది. జ్ఞాని ఎవరిని ప్రేమించాలో ప్రేమించడు, ప్రేమించకుండా ఉండలేడు కాబట్టి ప్రేమిస్తాడు. అంటే నిప్పుకి పేరు ఎంత సాగము, జ్ఞానికి శాంతి ఎంత సాగదు. నిప్పుకి వేడి న్యాచురల్గా ఉంటుంది, అలాగే జ్ఞానికి శాంతి ఆనందం ఉండటం అనేది న్యాచురల్గా ఉంటాయి, ఆర్టిఫిషియల్గా కాదు. అంటే గురువు యొక్క ప్రాముఖ్యత, ఈశ్వరుడు యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. నదిలో స్నానాలు చేయొచ్చు, విగ్రహాలను ఆరాధించవచ్చు, ఇవన్నీ కూడా మహర్షులతో సహవాసంతో సమానమయ్యే కావు. నదిలో స్నానం మంచిదే, విగ్రహాన్ని ఆరాధించడం మంచిదే, ఇవన్నీ కూడా మహర్షులతో ఉన్న సహవాసంతో సరిపోవు, ఒక జ్ఞానితో ఉన్న సహవాసంతో సరిపోయా అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, నదిలో చేసిన స్నానం కంటే నువ్వు ఒక విగ్రహాన్ని అలంకరించడం కంటే, ఒక విగ్రహాన్ని ఆరాధించడం కంటే, ఉపాసన కంటే, ఎన్నిటి కంటే కూడా గురువు యొక్క దయ వల్ల, ఈశ్వరుని యొక్క దయ వల్ల తొందరగా నువ్వు పరిశుద్ధుడవుతావు, పవిత్రుడవుతావు, నువ్వు ఏకాగ్రతలు పోయితావు. ఇంకో రహస్యం, మనకు ఉపాసన 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 శాస్త్రామ చెప్తారు. అంటే నువ్వు ఎవరో ఇష్టం, నువ్వు దేవతను ఉపాసించు, నీకు ఏ దేవుడు ఇష్టమైతే, ఏ గురువు ఇష్టమైతే ఆ దేవుని ఉపాసించు, భక్తి భావనతో అర్చన చేయి. ఉపాసన దేవునికి మామూలుగా నీ భాషలో చూస్తే పుణ్యం వస్తున్నావు అనుకుంటారు, పుణ్యం వస్తే మంచిదే, పుణ్యం రావచ్చు కూడా. ఉపాసన ముఖ్యంగా మన పెద్దవాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఉపాసన లేకుండా వాసన నశించదు. ఇది ఇది ఇటువంటి పాయింట్లు మీరు రాసుకోవాలి. ఉపాసన లేకుండా వాసన నశించదు. నువ్వు వైద్యాయనం, ఆ వైద్య నారాయణుడనే వైద్యుని ఆరాధించడం ఎందుకంటే, నారాయణుడనే వైద్యుని ఉపాసన చేయడం ఎందుకంటే, పాదాలను ఆశ్రయించడం ఎందుకంటే, మీరు భాషంగా పుణ్యం వస్తుందంటే రావచ్చు, వస్తుందని మీరు అనుకోవచ్చు. మన పెద్దలు చెప్పిన పర్పస్ అది కాదు. ఉపాసన లేకుండా, నీకు భక్తి లేకుండా, నీకు పునర్జన్మను తీసుకొచ్చే వాసన, ఆ వాసన నశించవచ్చు. వాసన నశించడానికి ఉపాసన మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు, అదే భక్తి. భక్తి ఎందుకంటే, భక్తి వల్ల పుణ్యం వస్తుంది ఇలా చెప్తారు కదా, నువ్వు రావచ్చు కాదంటే, కానీ భక్తి వల్ల, ఉపాసన వల్ల, ఆ శరణాగతి వల్ల నీ పునర్జన్మను తీసుకొచ్చే వాసన నశిస్తాయి. అది ఉపాసన లేకుండా వాసన నశించదయ్యా, అందుకే ఉపాసన. అంటే నీకు ఏ అవతార పురుషుడో, ఏ అవతార పురుషుడు అయితే నువ్వు ఇష్టపడతాడో, నీ మనస్సు ఏ రూపానికైతే, ఏ నామానికైతే ఆకర్షించబడతాడో అని ఉపాసిస్తే, అంటే నీ మనస్సు అక్కడ నిలబెడితే నీ వాసన నశిస్తుంది. అంటే వాసనని సంతృప్తిపరచడం వల్ల వాసన నశించదు, ఉపాసన వల్ల వాసన నశిస్తుంది. అంటే ఈశ్వరు పాదాల పట్ల నీ మనస్సు నిలబడతాంటే, అంటే అన్ని ప్రపంచంలో అన్నిటికంటే కష్టం ఏంటంటే, ఈశ్వరు పాదాల మీద మనస్సు నిలబెట్టడం కష్టం. పాండిత్యం సంపాదించడం కంటే, ధనం సంపాదించడం కంటే, అధికారం సంపాదించడం కంటే, ఈశ్వరుడు పాదాల మీద మనస్సు నిలబెట్టుకోవడం కష్టం. అదే ఈశ్వరుడు పాదాల మీద నీ మనస్సు నిలబడకంటే నీ వాసన నశిస్తుంది. నీ హృదయంలో ఉంటుంది సత్యం, నీకు సాక్షాత్కారం అవుతుంది. ఆ సత్య సాక్షాత్కారం ఎప్పుడైతే అయిందో, నీకు ఆ రియలైజేషన్, ఆ డాక్టర్ రియలైజేషన్, ఆ బ్రహ్మాండం ఎప్పుడైతే కలిగిందో, ఆ బ్రహ్మాండం ఎప్పుడైతే నీకు గోచరించిందో, ఆ రాగద్వేషాల నుంచి ద్వైతం నుంచి ఎప్పుడైతే విడుదల పొందావు నువ్వు, నువ్వు శవాన్ని మోయక్కర్లేదు. ఒకరి మీద ఇష్టం, ఒకరి మీద ఇష్టం, రాగాలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు ఎన్నో ఉన్నాయనుకోండి, మనకి పునర్జన్మ రాకుండా ఆగదు, పునర్జన్మ వచ్చే తీరు. రాగద్వేషాలతో కూడినవాడు, ప్రియాప్రియములతో కూడినవాడు, కామక్రోధములతో కూడినవాడు శరీరము లేకుండా దుఃఖము లేకుండా ఎలా ఉంటాడు? ప్రియాప్రియములు ఉన్నవాడికి శరీరం వచ్చి చేరుతుంది, శరీరం వచ్చిన జీవుడు దుఃఖం లేకుండా ఎలా ఉంటాడు? ఎంతో రకమైన దుఃఖం వాడిని ఏంటంటే, ప్రియాప్రియుడు ఉన్నవాడిని, రాగద్వేషములు ఉన్నవాడిని, కామక్రోధములు ఉన్నవాడికి దేహం రాకుండా ఉండదు. అంటే పునర్జన్మ వస్తుంది, పునర్జన్మ వచ్చేటాడు దుఃఖం లేకుండా ఎలా ఉంటాడు? అది దుఃఖం విడిచిపెట్టడు. ప్రియాప్రియములు ఉన్నవాడు జీవుడు, జీవుడు శరీరం లేకుండా ఎలా ఉంటాడు? శరీరం వచ్చిన తర్వాత దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది? అని చెప్తారు, అన్నిటికంటే బలమైనది, అన్నిటికంటే అత్యంత తీవ్రమైనది, అన్నిటికంటే ఉదాత్తమైనది, అన్నిటికంటే ఉత్కృష్టమైనది ఈశ్వరుడు దయ. వాడే నారాయణుడు, వాడే అంతర్యాము, వాడే మన యజమాని, వాడే మన భర్త. వాడి కోసం మనం జీవించడం నేర్చుకుంటే, అంటే ఈశ్వరుడు ప్రీత్యర్థం మనం పనిచేయడం నేర్చుకుంటే, ఈ మూడు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే, మన ఈశ్వరుని ప్రీతి మీకు బుడమొక్కల మాటల వల్ల రాదు, ఈశ్వరుని దయ బుడమొక్కల మాటల వల్ల రాదు. ఈశ్వరుని దయ ఎలా వస్తుందంటే, ఒకటి మనస్సు, రెండు వాక్కు, మూడు శరీరం. ఈశ్వరుని దయ కోసం మంచి ఆలోచనతో, మంచి సంకల్పాలతో, మంచి తలంపులతో మన మనస్సును నింపుకోవాలి. ఈశ్వరుని దయ కోసం మన మాట స్పీడ్గా ఉండాలి. ఒకరి మాట అంటే ఇతరులకు క్షేమం కలగజేయాలి, ఇతరులకు జ్ఞానం కలగజేయాలి. అటువంటి మాటలు మనం మాట్లాడుతుంటే అంటే మనం ఎవరి వాక్ వాక్యం మాట్లాడకంటే నువ్వు చెప్పిన వాక్యం నీకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, ఇతరులకు శాంతి కలగజేయాలి. నువ్వు చెప్పిన మాట నీకు శాంతి కలగజేయాలి. 100% నీ మనసుని ఉపయోగించుకోవాలి ఈశ్వరుడి దయ కోసం. 100% నీ వాక్కు ఉపయోగించుకోవాలి. 100% నీ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. ఆ దేహాన్ని కూడా మనం ఈశ్వర సాక్షాత్కారం అనుగుణంగా ఆ దేహాన్ని స్వాధీనం చేసుకుని దేహాన్ని ఉపయోగించుకోవాలి. ఈ మూడే మనకి ఈశ్వరుడు దయ సంపాదించబడతాయి. 1 మనస్సు, 2 వాక్యం, 3 దేహం. ఈ మూడేటిని మ్యాక్సిమం ఉపయోగించుకో. లోపల ఈశ్వరుడు ఉన్నాడని మీకు తెలియదు, ఉన్నాడనేది మీకు తెలియదు, లోపల బ్రహ్మం ఉందనేది మీకు తెలియదు. ఉంది కానీ మీకు తెలియటం లేదు. నువ్వు నీ కళ్ళకు కనిపించడం లేదు కాబట్టి లేదనుకుంటున్నావు, కానీ ఉంది బ్రహ్మము లోపల ఉంది. అందులో సందేహం లేదు సార్. భగవంతుని హృదయంలో నేను ఉన్నానని చెప్పాడు. నిజంగా లేడు అనుకోండి, నేను లేను అని చెప్పుకుంటేవాడు. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఉన్నాడు కాబట్టి ఉన్నానని చెప్తాడు. వాడు ఈశ్వరుడు. అందుకే చెప్తాడు ఈశ్వరుడు నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్మును. ఈ రమేష్ని ఈశ్వరుడు ఎక్కడ కొండలో తీసుకెళ్లి కూర్చోబెట్టాలనుకుంటున్నాడు అనుకోండి, నాకు ఇష్టం లేదనుకోండి, ఆలోచనది ఘటనాఘటన సమర్థుడు ఈశ్వరుడు అని చెప్పడానికి ఇటువంటి ఉదాహరణ. అంటే సాధ్యం కాని పనిని కూడా సాధ్యించలేదని చెప్పడానికి నారాయణ చెప్పాడు. సూది గద్దెం నుంచి ఏమి చేస్తున్నాడు అని నాస్తికుడు అనుకునేది అసాధ్యం అన్నాడు, భక్తుడు అనుకునేది ఈశ్వరుడు అని సాధ్యం అన్నాడు. అంటే వాడు చూచే అద్భుతం అని బట్టి అది ముగింపులో చెప్తున్నాను మీకు. మీరు మీరు ఆత్మవిశ్వాసం పెంచుకోండి, మీరు ఆత్మ బలం పెంచుకోండి. మీ ఏ విషయాన్ని సొంతంగా ఆలోచించుకోండి, ఎత్తువారి చేతి బిడ్డలకన్నా ఉండకండి, స్వతంత్రంగా ఆలోచించుకోండి. దేవుడు మాట నటించిన హృదయంలో ఉన్నానని చెప్పాడు. ఆయన ఉన్న మాట నిజం, కానీ మనకు తెలియకపోవచ్చు. కానీ ఉండటం ఉండటే, అసలు ఉండటమే దేవుడు. 1 మన మనస్సు, 2 వాక్కు, 3 శరీరం. ఈ మూడాకిని మీరు జాగ్రత్తగా భగవద్ అనుభవం పొందటానికి కనుక ఉపయోగించుకుంటే మీకు తప్పనిసరిగా మీకు భగవద్ అనుభవం కలుగుతుంది, సాక్షాత్కారం కలుగుతుంది. మీరందరూ తరిస్తారు, బాగుపడతారు, మీరందరూ జ్ఞానులు అవుతారు, యోగులు అవుతారు. మీరు అంతేకాదు ప్రకృతి నుంచి విడుదల పొందుతారు, తన సంసారమనే రోగం నుంచి విడుదల పొందుతారు. సంసారం అంటే చనిపోవటం, పుట్టడం, పుట్టడం, చనిపోవటం, అదే సంసారం. సంసారం అంటే అక్కడ మనుషులని కాదు, చనిపోవటం, పుట్టడం, పుట్టడం, చనిపోవడం సంసారం. ఆ సంసారం అనే రోగం నుంచి విడుదల చేసే వైద్యుడే నారాయణుడు. ఓం వైద్యాయనము, వారే నారాయణుడు, వారే ఈశ్వరుడు, వారే జగత్కర్త, వారే ప్రభు, వారే భర్త, వారే యజమాను. వారి సంకల్పం లేకుండా సృష్టి ఏమీ జరగటానికి వీల్లేదు. ఆయన నిరంకుశుడు, ఘటనాఘటన సమర్థుడు. అయితే మన దేహాన్ని, మన వాక్కుని, మన మనస్సుని సద్వినియోగం చేసుకుని మనం ఎంతవరకు మ్యాక్సిమం, మనం ఎంతవరకు బాగా ఉపయోగించుకోగలుగుతాం భగవద్ అనుభవం పొందటానికి, అంత మ్యాక్సిమం వాటిని మనం ఉపయోగించుకుంటే ఆత్మశాంతి కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మస్వరూపం తెలుస్తుంది, జీవనోక్తులు అవుతాం, సంసార రోగం నుంచి బయటకు వస్తాం, ధన్యులవుతాం, తరిస్తాం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. దోషరహితం నీవు నాలో ఐక్యమై నిత్య ఆనందమనర్పుని, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అంటే గురు అనుగ్రహం ఎక్కడ ఉంటుందంటే సాధ్యం ఉంచరకు వేదన లేకుండా, రోగం లేకుండా ఆ వస్తువు చాలు అనుభవం మీకు చూపించాలని గురువు చూస్తారు. సర్జరీ చేసేవాడు సాధ్యం ఉంటారు, ఆ పేషెంట్కి బ్లడ్ వేస్ట్ అవ్వకుండా, పేషెంట్ బాధపడకుండా సాధ్యం ఉండడానికి ఎంత మినిమం బాధ ఉండొచ్చు, ఎక్కువ బ్లడ్ వేస్ట్ అవ్వకుండా, ఎక్కువ శారీరకంగా బాధపడకుండా సర్జరీ సజ్జము నిజమైన సర్జన సర్జరీ చేసేటువంటి జాగ్రత్తగా చూసుకుంటాడు. గురువు కూడా వేదన లేకుండా, ఆ రోదన లేకుండా, సాధన పేరు మీద బాధ లేకుండా, అంటే ఎంతో కొంత బాధ ఉంటుంది అసలు ఉండడం నేను చెప్పలేదు, ఎంతో కొంత పేరు లేకుండా ఆ ఈశ్వర సాక్షాత్కారం మీకు అనుభవంలోకి తీసుకురావటానికి, మీ హృదయంలోనే వస్తువు మీకు అనుభవం చేయటానికి, మీ దేహము ఏదైనా తలంపు మీకు ఎలా ఉందో, నీరడేపటికి నీకు దేహం ఎలా గుర్తిస్తుందో, నీరడేపటికి ఆ చావు లేని సత్పదార్థం నీకు తాదాత్మ్యం కలగజేయటం కోసం గురువు ప్రయత్నం చేస్తాడు, ఆ సర్జరీ చేస్తూనే ఉంటాడు. కానీ వేదం ఎంతో కొంత ఉన్నప్పటికీ ఆ వేదం లేకుండా మిమ్మల్ని గమ్యాన్ని తీసుకెళ్తానికి గురువు చూస్తాడు. అయితే గురువు యొక్క అనుబంధం ఒక జన్మతో తెలియదు కదండి. మన శరీరం ఈ శరీరం విడిచిపెట్టి మనం కొత్త శరీరంలోకి వెళ్ళిన గురువు వెంటాడుతూ ఉంటాడు. ఎప్పుడైనా వెంటాడుతూ ఉంటాడు. గురువు ఏ స్థితిని అయితే పొందాడు, ఏ ఆనందాన్ని అయితే పొందాడు, ఏ సుఖాన్ని అయితే స్వరూపంగా పొందాడు, ఆ సుఖం మనకు అందుబాటులోకి వచ్చే వరకు, ఆ శాంతి మనకు అందుబాటులోకి వచ్చే వరకు గురువు మన ప్రతి జన్మలో కూడా వెంటాడుతూనే ఉంటాడు. వాడే గురువు. అందుకని శ్మశానంతో గురువు యొక్క అనుబంధం, గురువుతో సంబంధం అనేది తీరిపోదు. దేహగతమైన చరిత్ర శ్మశానంతో ముగిసిపోతుంది. తర్వాత జీవుడి ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఈ జీవుడు ఎక్కడ ఉన్నాడు, ఈ జీవుని ఎలా ఉద్ధరించాలో గురువు చూసుకుంటాడు. గురువు వెంట పడుతూనే ఉంటాడు. ఎలా వెంటబెడతాడు గురువు అంటే, మామూలుగా వెంటబడతాడా? బోయవాడు అది వేటాడే వస్తువు వెంట ఎలా పడతాడు? బోయవాడు ఏమీ ఒక వస్తువు ఒక ఏడుని వెంటాడ ఏడుని వెంటాడుతున్నాడనుకోండి, ఆ ఏడు కోసం ఆడతాడు. ఈ జీవుడిని జీవ లక్షణాలను తొలగించడం కోసం, ఆ జీవ లక్షణాలు తొలగించడం కోసం వాడు ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరంలో ఉన్నా, బోయవాడు జీవితాన్ని ఎలా వెంటాడుతూ ఉంటాడు, ఈ గురువు జీవుల్ని కూడా వెంటాడుతూ ఉంటాడు. శరీరాలు మార్చిన జీవుడు అలా వెంటాడుతూ ఉంటాడు. వాడే గురువు. గురువు అంటే వాడు ఎక్కడ నశిస్తుందో అక్కడే ఆనందం ఉండదు. శాంతి